शांति। हम सब बहुत बहुत लकी हैं कि एक से बढ़कर एक सीनियर फैकल्टीज के क्लासेस हमको सुनने को मिल रहे हैं। तो वन ऑफ द मोस्ट सीनियर फैकल्टी हमारे सामने है आदरणीय उमा रानी बहन जी, जो पिछले 31 साल से इस राजयोग का अभ्यास कर रहे हैं और लगभग 22 साल से समर्पित रूप से इस ईश्वरीय सेवा में अपना जीवन उन्होंने दिया है। और आप नेचुरोपैथी डॉक्टर भी हैं, तो मन की और तन की डबल डॉक्टर, भगवान ने डबल डॉक्टर बनाया है, मन और तन दोनों की बीमारियों को ठीक करते हैं। तो ऐसी सीनियर फैकल्टी से हम आज का जो क्लास है राजयोग मेडिटेशन के ऊपर, मेडिटेशन की और गहराई के ऊपर उनसे हम चर्चा सुनेंगे और साथ ही पीपीटी के द्वारा भी वो आपको समझाएंगे। ओम शांति।
ओम शांति। गुड मॉर्निंग। सो फर्स्ट ऑफ ऑल वंस अगेन विश यू हार्टली वेलकम एंड कंग्रेट्स। ఇంత మంచి కార్యక్రమానికి మీరు సమయం తీసుకుని వీకెండ్లో వచ్చినందుకు దీని యొక్క లాభాన్ని తీసుకుంటూ మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు రోజుల యొక్క ప్రతీక్షణం ఎలా అనిపిస్తుంది? ఒక నూతనమైన ఉత్తేజాన్ని ఇస్తూ కొత్తదనం, లైఫ్ లో ఒక న్యూనెస్ అనుభవం అవుతుందా? లేదా ఏముంది, అంతటా విన్న మాటలే, అంతటా విన్న లెక్చర్స్ లాగానే ఏదో అసిస్టర్స్ అందరు ఏదో లెక్చర్స్ చెప్పిపోతున్నారు ఒకరి తర్వాత ఒకరు. అలా ఉందా, లేకపోతే అన్ని నేర్చుకుంటున్నాం ఇక్కడ కొత్త జీవితానికి మాకు చాలా అవసరం ఉన్నవి అన్నట్టుగా? ఏ ఇంట్రెస్ట్ తోటి మీరు ఇక్కడికి వచ్చారు? 2 డేస్ కొత్త విషయాలు తెలుసుకోవాలి వీటి గురించి. అట్లా ప్రపంచంలో ఎన్నో విషయాలంటే తెలుసుకోవాల్సినవి. ఒక స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కోసం, పీస్ఫుల్ లైఫ్ కోసం, ఇంకా పర్సనాలిటీ డెవలప్మెంట్. సో ఇలాంటి విషయాలన్నిటి కోసం మనం, ఇవి మన పర్సనల్ వ్యక్తిత్వానికి సంబంధించినవి కాబట్టి ఇవి నేర్చుకోగలగడానికి మనకి లభించేటువంటి ప్రదేశాలంటే యూనివర్సిటీలలోనూ, ఇంకెక్కడైనా పెద్ద పెద్ద కంపెనీస్ లోనో ట్రైనింగ్ సెంటర్స్ కు వెళ్తే మనకి ఇవి లభించేవి కాదు. సో వాటికి అనుకూలమైన ప్రదేశం అంటే ఇలాంటి స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ఉండాలి. ఇంకా మీకు మేము ఎంతో అథారిటీ తోటి గ్యారంటీ ఇస్తూ చెప్పగలుగుతాం, ఇలాంటి స్పిరిచువల్ అప్లికేషన్స్ కానివ్వండి, ప్రాక్టికల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కోసం ప్రపంచంలో ఉన్న ఎన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ కన్నా కూడా ఇది చాలా చాలా పోలిక లేనటువంటి అత్యుత్తమమైనటువంటిది అన్నమాట. ఇక్కడ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఎందుకుంటున్నాం అట్లా అంటే, ఇక్కడ ప్రతిదీ ప్రాక్టికల్ లైఫ్ లో ప్రాక్టీస్ చేస్తూ చెప్పేది, ప్రాక్టికల్ లైఫే దానికోసం డెడికేట్ చేస్తూ అనుభూతి చేసి అథారిటీ తోటి చెప్పగలిగే విషయాలు. ఏదో ట్రైనింగ్లలో నేర్చుకుని మళ్లీ ట్రైనింగ్ లో నేర్పించేవి కాదు ఇక్కడ లాగా. ప్రతి ఒక్కరు ప్రాక్టికల్ లైఫ్, అలాంటి లైఫ్ లీడ్ చేస్తూ క్వాలిటీ లైఫ్, వాల్యూ బేస్డ్ లైఫ్, టోటల్ లైఫ్ కమిటెడ్ గా అన్నమాట. దానికోసం వాల్యూస్ కోసం, ఎలాంటి వాల్యూస్ అంటే స్పిరిచువల్ వాల్యూస్. ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా కొంతమంది ప్రొఫెషన్స్ కోసమే మన అబ్దుల్ కలాం జీ ఉన్నారు. ఆయన లైఫ్ అంతా ఆయన కమిటెడ్, డెడికేటెడ్ అన్నమాట యాజ్ ఎ సైంటిస్ట్. సో ఆ కారణం చేత మన దేశానికి ఎంతో ఆయన చాలా చాలా ఆయన యొక్క జీవిత విలువల్ని ఎంతో డెడికేటెడ్ గా అంకిత భావంతో మనకి ఉపయోగించారు. కాబట్టి ఆయనని ఈ రోజు మనం అందరం కలిసి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా కూడా ఆయన 2 టైమ్స్ కదా ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేసామా లేదా అందరం? ఎస్, ఎంజాయ్ దట్, అడ్మైర్ దట్ ఇస్ పర్సనాలిటీ కదా. పర్సనాలిటీ మీన్స్ దట్. వ్యక్తిత్వం అంటే ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి మన వ్యక్తిత్వం చూస్తే ఆనందం కలగాలి, గర్వించదగ్గట్టు ఉండాలి, సంతోషపడే విధంగా ఉండాలి, దాన్ని వ్యక్తిత్వం అంటారు. అలాంటి పర్సనాలిటీస్ కావాలి. సో అలాంటి వాళ్ళు చాలా కోట్లలో కొందరిలో ఎవరో ఒక్కరుంటారు, అందరు ఉండరు అలాగా మనకి. సో అలాంటి ఆ ఒక్కరొక్కరందరూ కలిసిన సమూహమే ఇక్కడ మీకు కనిపిస్తుంది. కోటిలో ఎవరో ఒక్కరు మీకు అలాంటి వాళ్ళు కనిపిస్తే బయట ప్రపంచంలో, బ్రహ్మకుమారిస్ లో అలాంటి కోటిలో ఎవరో ఒక్కరొక్కరైన వాళ్ళందరూ మీకు ఇక్కడ కనిపిస్తారు. సమూహంలో ఇక్కడ కనిపించే వాళ్ళు ఒక్కరొక్కరు అలాంటి వాళ్ళు అనమాట. ప్రపంచంలో ఉన్నటువంటి 750 కోట్ల ఆత్మల్లోకి వెళ్ళకుండా కోట్లలో కూడా ఎవరో ఒకరు అనమాట వీళ్ళు, ఇలాంటి వాళ్ళు దొరికేవాళ్ళు మీకు. దేనికోసమంటే ఈ ఆధ్యాత్మికత కోసం, మానవ విలువలు నైతిక విలువల కోసం జీవితాలని అంకితం చేసి వాటిని ఆచరించడం కోసం జీవితాన్ని ఈ లైఫ్ ఈ పాత్ర ఎన్నుకున్న వాళ్ళు ఇక్కడ మీకు అనిపించేదంతా. సో అలాంటి వాళ్ళ లైఫ్ చూస్తేనే మనకు ఒక ఇన్స్పిరేషన్. వాళ్ళ మాటలు వినే అవసరమే లేదు మనకి, అట్మాస్ఫియర్ వాళ్ళని చూడడమే మనకి లైఫ్ లో ఒక ఇన్స్పిరేషన్, ఒక లెసన్ వాళ్ళని చూస్తూ మనం. సో మేము కూడా మా లైఫ్ లో ఒక స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పటి నుంచి అనమాట ఇలాంటి ఒకరిద్దరిని చూసాం. మేము ఇంకా అంతమందిని చూడలేదు, ఈ ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళందరికీ చూడలేదు. అదంతా చూడడం అనేది ఇంకా టోటల్ గా డెడికేట్ అయ్యాక చూసి నేను ఇంకా అమ్మో నా హార్ట్ ఎన్లార్జ్ అయిపోయింది అనమాట. ఇంతమందిని చూసి అమ్మ బాబోయ్ నేనే కాదు నాకంటే మించి ఎలాంటి వాళ్ళు ఉన్నారా ఇందులో, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారే నాకంటే ముందు వచ్చి వీళ్ళని చెప్పేసి ఇంకా నేనే చాలా లేట్ అయిపోయానేమో, ఇంకా టూ లేట్ కాకముందే నేను తొందరగా నా లైఫ్ ని వీళ్ళలాగా చేసుకోవాలని చెప్పేసి అంతా డెసిషన్ తీసుకోవడం జరిగింది. అలాగా ఆ రోజులలో స్టూడెంట్ లైఫ్ 83 నుంచి రెగ్యులర్లీ ప్రాక్టీస్ చేస్తూ. సో ఇక్కడ ఈ ప్రాక్టీస్ లో నాకు చాలా, మనం ఒక మెడికల్ స్టూడెంట్ గా అక్కడ లైఫ్ ని దాన్ని కాదనుకుని ఎందుకు ఈ లైఫ్ కోసం మనం టోటల్ గా జీవితం అంతా ఒక డెసిషన్ తీసుకోగలగడము అనంటే అది మామూలు విషయం కాదు. అలాంటి నాలాంటి సిస్టర్స్ మీకు వేలల్లో ఉన్నారు ఇక్కడ. నేను అది చూసి ఇంకా ఆశ్చర్యపోయాను అనమాట. అబ్బా నిజంగా నా బుద్ధి ఎంత గొప్ప అనుకున్నాను అప్పుడు కదా. ఎవరో ఒక్కరు కోట్లల్లో ఒకరు చేయగలిగే అలాంటి అసాధ్యమైన పనులను, ఇలాంటి జీవితాన్ని నేను ఒక ఎక్కడో ఉండి మారుమూల ప్రదేశంలో ఉండి అందరితో పాటు మామూలుగా చదువుతూ అందరితో పాటు మామూలుగా సమాజంలో ఉండే వ్యక్తిని నేను ఇది గ్రహించగలగడము అనంటే అది నా బుద్ధి విశేషత అనుకుని, ప్లస్ నాలాంటి అలాంటి విశేషత అంటే యోగ్యతను ఉపయోగించగలగడం కోసం నాలో ఉంది యాక్సెప్టెన్స్. కానీ దాన్ని గుర్తించిందెవరు, అలాంటి ఆ క్వాలిటీ లైఫ్ ని గుర్తించిందెవరు, నాలో ఉంది ఆ గొప్పతనం విశేషత అనేది ఆ గుర్తించిన వాళ్ళెవరు, భగవంతుడు. సో ఆ భగవంతుడు కూడా ఆయన దృష్టి మనపైన పడి ఇలాంటి విశేషమైన జీవితాన్ని గడపడానికి ఏమైనా కాస్త సదవకాశాన్ని ఇచ్చేసి అలా సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆత్మలలో కొందరన్నమాట వీళ్ళు సమాజంలో నుంచి ఇక్కడ ఉండే బ్రహ్మకుమారి సిస్టర్స్ బ్రదర్స్. సో నా లైఫ్ నేను మీకు నా ప్రాక్టికల్ లైఫ్ ఎక్స్పీరియన్సే చెప్తాను. సో ఇక్కడ మీరు వచ్చిందల్లా స్ట్రెస్ రిలీవింగ్ కోసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కావలసిందంతా ఇక్కడ నేర్పించేది మేము, వాల్యూస్ తో పాటు మెడిటేషన్ ముఖ్యమైనదన్నమాట. సో నేను కూడా స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ లో ఏం అసలు నాలెడ్జ్ ఏం వినలేదు నాకు, ఎవరు సిస్టర్స్ కూర్చోబెట్టి ఇట్లా లెక్చర్స్ ఇవ్వలేదు ఎవరు. జస్ట్ నేను మా పేరెంట్స్ తో పాటు వెళ్తే ఒక నాకంటే చిన్న సిస్టర్ ఎలాగా కూర్చొని మెడిటేషన్ లో ఎదురుగా వాళ్ళు కూర్చున్న వాళ్ళకి ఇక్కడ చాలా వండర్ఫుల్ అనమాట. ఒక యూనిక్నెస్ నాకు అట్రాక్ట్ అయింది ఏంటంటే ఆ సింపుల్ థింగ్, అక్కడ చూడగానే చిన్న చిన్న సిస్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు మా నాన్న లాంటి వాళ్ళందరూ కింద కూర్చొని, ఇప్పుడు చైర్స్ లాగా ఇలాగ అలెంజ్ చేస్తుంటే కాదు, అప్పుడు చిన్న చిన్న రూమ్స్ లలో కిందనే కూర్చునే వాళ్ళు, వాళ్ళకి వాళ్ళు కళ్ళు ఓపెన్ చేసి సిస్టర్స్ ఇలాగా కూర్చుంటూ వాళ్ళు సైలెన్స్ లో కళ్ళు ఓపెన్ చేసి కూర్చుంటే ఆ చిన్న చిన్న సిస్టర్స్ అందరూ వాళ్ళకి ఇట్లా దృష్టి ఇస్తుంటారు. సామ్నే బేహనే బేట్తే ఛోటీ బేహనే ఔర్ బడే బడే భాయి సామ్నే బేట్తే ఉన్కో ఐసా ఆంఖే ఖుల్ కర్కే దృష్టి దేతే, జైసే అప్నే సాక్షీ బేన్ జీ హై ఉన్సే భీ ఛోటీ బేహనే థే తో వో ఐసే యోగ్ మే బేట్ కర్కే ఉన్కో దృష్టి దేతే థే. అగర్ నయా కోయి దేఖ్తా హై తో కైసా లగ్తా ఆప్కో, కొత్త వాళ్ళు వచ్చేసి ఎదురుగా కూర్చొని అట్లాగా కళ్ళల్లో చూసుకుంటూ మీకు దృష్టి ఎట్లుంటది, మనకైతే నవ్వు వస్తుంది. సో లిటరల్లీ నాకు నవ్వు వచ్చేది అనమాట ఆ సైలెన్స్ లో కూర్చొని. కోర్స్ లేదు, మెడిటేషన్ తెలీదు, వాళ్ళతో వెళ్ళి నేను ఆ సైలెన్స్ రూమ్ లో కూర్చుంటే ఏదైనా కొంచెం అక్కడ డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి, ఆ సాంగ్ ప్లే అవుతూ ఉంటే అక్కడ ఏదైనా టేప్ పాడైంది అనుకోండి, వచ్చేస్తే ఇంకా బాగా నవ్వు వచ్చేది అనమాట. ఎందుకంటే మనకు ఆ కాన్షియస్ లేదు, వాళ్ళు ఎందుకోసం కూర్చున్నారనే పర్పస్ తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారని తెలియదు. మనం మామూలుగా నార్మల్ యాటిట్యూడ్ లో ఉంటాం కాబట్టి మనకు అది చాలా ఎంబరసింగ్ గా ఉంటుంది. అలాంటి సౌండ్స్ వచ్చినప్పుడు నవ్విస్తాం. ఆపుకోలేకపోయే వాళ్ళం, బయటకు వచ్చేసాక మా ఇంటికి వచ్చాక మా నాన్నగారు తిట్టేవాళ్ళు, నీకు అసలు మేనర్స్ లేదు, కూర్చొని స్ట్రేట్ గా చూస్తావా లేదా అంటే ఇంకా ఎక్కువ నవ్వు వచ్చేది. ఆయన భయపడే వాళ్ళం ఆయన అంటేనే, అయినా ఆయన అలాగే చేయమంటే ఇంకా భయం వేసేది, ఇంకా నవ్వు ఆపుకోలేకపోయే వాళ్ళం అనమాట. సో అసలు అది మా తప్పు కూడా కాదు. ఆ టైంలో యాక్చువల్ గా చెప్పాల్సింది ఏంటంటే ఏం చెయ్యాలి మనం కూర్చొని, అలాగా ఎందుకు ఐస్ ఓపెన్ చేసుకుని కూర్చొని అలాగా చూస్తూ ఏం చేస్తారనేది, అది ఆ టెక్నిక్ ఏంటి అనేది అర్థం కానప్పుడు మనం ఏం చేస్తాం దాన్ని కూర్చొని మనకంతా నవ్వుతున్నట్టే అనిపిస్తుంది అలా చేస్తే. సో అలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నటువంటి నేను ఎలాగ ఇలాగ రాగలిగాను, ఇలాగ అయ్యాననేది నాకే అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కానీ అక్కడ క్లిక్ అయింది ఏంటంటే అంత చిన్న అమ్మాయి, నాకంటే చిన్నేజ్ అమ్మాయి కూర్చొని అంత పెద్దవాళ్ల ముందు అసలు ఏముందని ఆవిడ వాళ్ళని ఆమె చూస్తూ ఉంటే వీళ్ళు ఆమెను చూస్తూ ఉంటున్నారు. అంటే ఇది ఏదో ఫిజికల్ కంట్రోల్ కాదు, ఏదో మెంటల్ కంట్రోల్ అనమాట. ఇది లోపలగా ఇన్నర్ గా ఉండాల్సింది కాన్సన్ట్రేషన్ కంట్రోల్ పవర్. అది నాకు లేదు. ఎంత ఎడ్యుకేటెడ్ అయితేనేమి నాకు అది ఐఎమ్ ల్యాకింగ్ అనమాట. సో సంథింగ్ దిస్ టెక్నిక్ ఐ హావ్ టు లర్న్ అని ఆ మెడిటేషన్ టెక్నిక్ గురించి నాకు చాలా ఇంట్రెస్ట్ పడింది. నేచురోపతిలో మాకు యోగా ఈజ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. థెరపీ యోగా ఎక్సర్సైజెస్ కావచ్చు, యోగిక్ ఎక్సర్సైజెస్, తర్వాత ప్రేయర్స్ అనేది మెడిటేషన్స్ కూడా పేషెంట్స్ కంపల్సరీ నేర్పించాలి. సో ఆ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు ఏదో భజనలు కీర్తనలు చేస్తే నాకు నచ్చేది కాదు. ఒక మెడికల్ ఆఫీసర్ గా మేము క్లినిక్స్ లో ఉన్నప్పుడు కూడా స్టూడెంట్ గా మాకు నచ్చేది కాదు డ్యూటీస్ ఇస్తే, అట్లాగా ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. సో అలా అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి అనేది నేను, ఇది కూడా ఏదో సైన్స్, దీన్ని నేను స్టడీ చేయాలి అంటూ ఆ ఇంట్రెస్ట్ అనమాట నాకు ఆ మెడిటేషన్ పైన చాలా. సో ఎంతైతే నేను ఆ మెడిటేషన్ గురించి కొద్ది కొద్దిగా, నేను నాకు టైం ఉన్నప్పుడు హాస్టల్ నుంచి వెళ్లేది, పర్మిషన్ దొరకడం కష్టం ఉండేది రెసిడెన్షియల్ కాలేజ్, బట్ వెళ్తూ బస్ అక్కడ ఎవరు దొరికితే నాకు వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ తోటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఎలాగా మనము మెడిటేషన్ అంటే అసలు ఆ పవర్స్ భగవంతుడితోటి మనం ఎలాగా తీసుకోవాలి. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్ కనెక్షన్ భగవంతుడితోటి జోడించడం, డైరెక్ట్ కమ్యూనికేషన్ భగవంతుడితోటి పెట్టుకోవడం. ఇక్కడ నాకు తెలిసిందనమాట దాని అర్థం అనేది. సో ఇలా మనకి డైరెక్ట్ భగవంతుడే ఉన్న తర్వాత ఇంకా మనం మనుషుల కోసం ఎందుకు ఏడవాలి? వాళ్ళు రాకపోతే బాధపడాలి ఎందుకు? వాళ్ళకు ఉత్తరాలు రాయాలి ఎందుకు? ఫోన్ చేయాలి ఎందుకు? వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోతే టెన్షన్లోకి రావాలి ఎందుకు? వీటన్నిటి బదులు ఏదో బాగుంది కదా. మనం ఉన్న చోట మనకి ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తే అప్పుడు ఆయన ఆన్సర్ ఇచ్చాక వాళ్ళతో ఏంటి అవసరం అనేది అట్ చాలా నచ్చింది నాకు అనమాట ఆ కళ. సో అలాగా నాకు అసలు విడిగా ఉండడం అనేది ఫ్యామిలీ నుంచి నాకు అది ఫస్ట్ టైం నా లైఫ్ లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేకుండా. సో ఆ టైంలో నాకు అదనమాట చాలా ఉపయోగపడింది. భగవంతుని ఇప్పుడు దగ్గర ఒక బుక్ తెచ్చారు, భగవంతుని కంపానియన్ గా చేసుకోవడం జీవన తోడుగా. సో ఆ ఒక ఫ్రెండ్ గా ఒక తోడుగా భగవంతుని పెట్టుకుంటూ కమ్యూనికేట్ చేస్తూ పనులు చేయడంలో ఎలా ఉంటుంది అనేది ఆ జీవితం, దాన్ని నేను అక్కడ 100% స్టూడెంట్ లైఫ్ లో ఎంజాయ్ చేశాను. దాన్ని ఏ ఫ్రెండ్స్ తోటి నాకు అటాచ్మెంట్ ఉండేది కాదు. అక్కడ రెసిడెన్షియల్ కాలేజ్ లో ఉన్నప్పుడు కంపల్సరీ ఉంటుంది, బట్ నాకు అవసరం వచ్చేది కాదు. వాళ్ళందరూ కోపంతో అనమాట, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయదాము, ఎవరితో పెట్టుకోదు, అసలు ఎవరితో అటాచ్మెంట్ ఉండదు, అందరితో ఉంటాం ఫ్రెండ్లీగా ఉంటే అందరితో కామన్ గా ఉండడం, ఎవరితో ఎక్కువ అటాచ్మెంట్ తో కాదు. అలా చూస్తే వాళ్ళకే ఒక వింతలాగా అనిపించేది, బట్ ఆ చెయ్యి మీద ఏదో ఉంది, కొంచెం ట్రైనింగ్ వేరే రకంగా అనమాట పోతూ ఉంటుంది డైలీ కాబట్టి ఈమె లైఫ్ స్టైల్ ఇలా ఉందనేది వాళ్ళకి అర్థమైపోయేది, విడిచేసేవాళ్ళు. కానీ మేము అంతమందిలో ఉంటూ కూడా కో ఎడ్యుకేషన్ లో మా లైఫ్ స్టైల్స్ చూస్తూ మళ్ళీ మా యొక్క బిహేవియర్ చూస్తూ అక్కడ చూస్తే ప్రతి ఒక్కరు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా మమ్మల్ని ఒక అప్పుడు కూడా ఆ రోజులలో స్టూడెంట్ లైఫ్ లో కూడా వీళ్ళకు దేవతలు అనే విధంగానే చూసేవారు మమ్మల్ని. అది గర్ల్స్ బాయ్స్ లాగా వాళ్ళ నార్మల్ అటిట్యూడ్ తోటి చూసేవాళ్ళు కాదు. అంటే ఆ వ్యక్తిత్వం వాళ్ళకి ఎలా రిఫ్లెక్ట్ అయింది మన నుంచి, అంటే మనలో ఉన్నది కాబట్టి అలాగా వాళ్ళు ప్రాక్టికల్ గా చూస్తూ ఉన్నప్పుడు కదా మనకు అలాంటి కామెంట్స్ చేయడం అనేది, ఆ దృష్టితోటి మనల్ని చూడడం అనేది జరుగుతుంది ఆ లైఫ్ లో ఉన్నప్పుడు, స్టూడెంట్ లైఫ్ లో కాలేజ్ లైఫ్ లో. సో అప్పటి నుంచి నాకు అది ట్యూనింగ్ అనమాట. మన యాటిట్యూడ్ అనేది, మన ఆలోచనలు అనేది చాలా హైయెస్ట్ గా అనమాట, క్వాలిటేటివ్ థాట్స్. నార్మల్ థాట్స్ ఇక్కడ మనం ఇప్పుడు చూడడానికి మీకు చాలా ఏజ్డ్ గా ఇంకా వృద్ధులుగా కనిపించిన వాళ్ళు కూడా కావచ్చు, కానీ అంత చిన్న వయసు నుంచి వాళ్లల్లో అది యాటిట్యూడ్ అనమాట. ఈ నాలెడ్జ్ విన్న తర్వాత ఈ ప్రాక్టీసెస్ చేస్తూ చేస్తూ వాళ్ల మనస్సు అనేది, వాళ్ళ ఆలోచనలు అనేది, వ్యక్తిత్వం అనేది లోపల ఎప్పుడు ఈ వైపుకి అనమాట, భగవంతుడి చింతన వైపుకు, సమాజ శ్రేయస్సు కోసం, మన స్వావున్నతి కోసం, వీటి గురించి ఆలోచించడం, నెగటివిటీస్ కోసం కాదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో అంతా పొద్దున్న లేస్తే రాత్రి పడుకునే వరకు ఏం కనిపిస్తాయి? ఎవరి ఆలోచనలు, ఎవరి ప్లాన్స్ చూడు, ఎవరు చేసే పనులు చూసినా అంత దేని గురించి అంటే, గొప్ప గొప్ప ఆఫీసర్స్ నుంచి తీసుకుంటే అంత ఫ్లోర్ లెవెల్ వాళ్ళ వాళ్ళకు కూడా ఎలా ఉంటుంది, కంప్లీట్ భ్రష్టాచార్, కంప్లీట్ పాప పనులు చేస్తారు. అవే అవే చూడాల్సి వస్తుంది మనకి కదా, అవే అవే చూడడం చూసి చూసి ఏమైపోతుంది మనకి, వాళ్ళని చూసి చూసి వాళ్ళ గురించి చెప్పి చెప్పి మనమేమవుతున్నాం, వాళ్ళలాగే అవుతున్నాం. సో అలా కాకుండా భగవంతుడు మనకి ఇప్పుడు ప్రపంచం అంతా అలా కనిపించినా మీకంటూ మీరు ఒక ప్రపంచాన్ని తయారు చేసుకోండి, మీకంటూ మీరు ఒక సొసైటీని తయారు చేసుకుని ఆ ఒక వాల్యూ బేస్డ్ సొసైటీలోనే మీ జీవితాన్ని ఎప్పుడు ఆ సంగత్యంలో గడుపుతూ మీరు వెళ్లిన చోటల్లా కూడా మీ యొక్క క్వాలిటీ లైఫ్ యొక్క రిఫ్లెక్షన్ అనమాట వాళ్ళకి చూపించండి. మీ ద్వారా మీ యొక్క బిహేవియర్ అనేది, మీరు చేసే పనులు, అది మీలో ఉన్నటువంటి ఇన్నర్ పర్సనాలిటీ, మీ వ్యక్తిత్వం ఏంది అనేది దాన్ని దర్పణం పడుతుంది. అలా మీరు ఒక మొబైల్ టెంపుల్ లాగా మీరు ఎక్కడ వెళ్ళినా గృహస్థంలో ఉంటూ ఉద్యోగ వ్యాపారంలో ఉంటూ కూడా అలాంటి వ్యక్తిత్వాన్ని చూపించండి రోజు. సో అది చూసిన వాళ్ళు మీరు మీ యొక్క లైఫ్ క్వాలిటీ ఒక శాంపుల్, ఆ శాంపుల్స్ చూసి ఏం చేస్తారు మనుషులు, అది మంచిగా అనిపిస్తే, నచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, అచ్చా ఇది ఎక్కడ దొరుకుతుంది, వీళ్ళకి ఆ షాప్కి వెళ్ళాలనుకుంటారు కదా. ఎక్కడ దొరుకుతుంది ఆ షాపు, ఏ సూపర్ మార్కెట్ కన్నా వెళ్ళండి. నేను 5 కోట్ల డబ్బు ఇస్తాను, నాకు 1 కేజీ సుఖం ఇవ్వు శాంతి ఇవ్వండి ఇస్తారా, 5 కోట్లు ఇస్తాను, 5 కేజీలు వద్దు నాకు, 1 కేజీ ఇవ్వు సుఖం, నాకు ఏ సూపర్ మార్కెట్ కి వెళ్ళినా దొరుకుతుందా ప్రశాంతత, శాంతవరం లాంటి ప్లేస్లలో దొరుకుతుంది. ఇంకా బాబా సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అలాంటి చోట్ల దొరుకుతాయి కదా, అక్కడ నువ్వు 5 కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, 5 నిమిషాలు ఇస్తే చాలు. మన సమయం మనకు కోట్లకు విలువ చేసేదంటాడు భగవంతుడు. మరి అలాంటి సమయాన్ని మనం ఎంత వృధాగా గడుపుతుంటాం మన జీవితకాలం అంతా. అలా పోకుండా ఉండడం కోసం అది ఎర్లీ లైఫ్ లోనే దాన్ని రియలైజ్ చేసిన వాళ్ళు ఏం చేసేస్తారు, దీంట్లోనే దూకేస్తారు మొత్తం. ఇంకా వేరే ఆలోచన లేకుండా మన లైఫ్ ప్రతి క్షణ క్షణం ఇంతటి క్వాలిటేటివ్ లైఫ్ తోటి లీడ్ చేయాలని. ఇప్పుడు చిన్న చిన్న ఏజ్ అక్కేలు, ఇప్పుడు సాక్షి సిస్టర్ ఎంత ఏజ్ ఉంది, మరి వాళ్ళు ప్రపంచంలో అన్ని చూసుకుంటూ అన్ని అట్రాక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు దూకారు ఇందులో కదా. కంపారిటివ్ స్టడీ అంటే ఆ లైఫ్ చూస్తున్నాం, ఈ లైఫ్ చూస్తూ దాన్ని కంపారిజన్ చేసుకున్న తర్వాత సో డెసిషన్ ఎవరిది, ఎవరిది ఉండాలి, స్వతహాగా. నేను ఒకవేళ లైఫ్ అంటూ ఉంటే నాకు ఇలాంటి లైఫే కావాలి అని మనం నిర్ధారించుకున్నాక ఇంకా దాంట్లో ఎలాంటి కష్టాలు వచ్చినా దాన్ని మనం సాధించి తీరాల్సిందే, జీవించి తీరాల్సిందే అని కమిటెడ్ గా డెడికేట్ అయిన వాళ్ళు అనమాట ఇక్కడ బ్రదర్ సిస్టర్స్. మీకు అనిపించే వాళ్ళంతా ఏదో అట్రాక్షన్స్ చూసి కాదు, ఇక్కడ రోజు ఏదో తెల్ల బట్టలుంటాయి, చాలా ఎక్కడ చూసినా పరిశుభ్రంగా ఉంటది, ఎక్కడ చూసినా సాత్విక భోజనం ఉంటది, అవి దానికోసం అట్రాక్షన్స్ లో వచ్చారని కాదు. దానికంటే ముఖ్యమైనది ఇంకా మన ఇన్నర్ పర్సనాలిటీ బ్యూటీ అనమాట, ఇన్నర్ పర్సనాలిటీ యొక్క స్వచ్ఛత. అది కావాలనుకున్న వాళ్ళు దుక్కుతారు ఇందులో మొత్తానికి, ఇందులో అనమాట. ఇలాగే మన జీవితం ఎక్కడ ఉన్నా సరే అది అందరికీ అది ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో అలా అంకితం చేసుకున్న వాళ్ళు. సో కాబట్టి ఇక్కడ భగవంతుడే మనకి నేర్పిస్తున్నటువంటి యొక్క రాజయోగ శిక్షణ అంటే రాజయోగులు రాజ ఋషులు అంటే మనకి ఇంతవరకు ఉన్నటువంటి ఇంప్రెషన్ ఏంటంటే ఎక్కడో కాషాయ వస్త్రాలు కట్టుకుని ఇంత జుల్పాలు పెంచుకుని దాడి పెంచుకుని ఎక్కడో ఆ హిమాలయాల్లో కూర్చుంటేనో పోయి ఇంకేదైనా గుహలలో కూర్చుంటే తపస్సు చేసుకుంటే రాజయోగి అవుతారు అనుకునేవాళ్ళం కదా. కానీ వాళ్ళని రాజయోగి అని చెప్పారు భగవంతుడు. వాళ్ళు హఠయోగులు మాత్రమే, సన్యాసులు మాత్రమే, రాజయోగులు కాదు. కానీ భగవద్గీతలో భగవంతుడు నేర్పించే రాజయోగము అనేది గృహస్థుల కోసం, సన్యాసుల కోసం కాదు. ఎవరికైతే రాజ్య వ్యవహారాలు ఉన్నాయో, కార్య వ్యవహారాలు ఉన్నాయో, ఎవరికైతే కుటుంబం ఉందో, సమాజం ఉందో, సామ్రాజ్యం ఉందో, వాళ్ళు దాన్ని చక్కగా ఎఫిషియెంట్ గా ఎఫెక్టివ్ గా కర్మలు చేయడంలో ఉపయోగించుకోవడం కోసమే ఈ రాజయోగ శిక్షణ భగవంతుడు నేర్పించింది. సన్యాసులకు అవసరం లేదు. ఇల్లు, వాకిలి, పిల్లలు, బాధ్యతలు ఎక్కువ, ఎంత ఎక్కువ ఉన్న వాళ్ళకి అంత ఎక్కువ అవసరం ఈ రాజయోగం. ఈ రాజయోగం అంటేనే దాంట్లో ఉన్న అర్థం ఏంటది, రాజా, కింగ్. ఏ యోగంతో మనం రాజా అవుతామో అదే రాజయోగం. అలాగే అన్ని యోగాల్లోకెల్లా కూడా ఇది కింగ్ అనమాట, రాజా, మాస్టర్ లాంటిది. అందుకని దీనికి రాజయోగం అని పేరు పెట్టాం. అలాగే దీన్ని నేర్పించే టీచర్ అంటే ఎవరు మనకు అంటే, అందరూ ఎంతమంది అయితే గురువులు టీచర్లు ఉన్నారో వాళ్ళందరికీ సద్గురువు, పరమ శిక్షకు, స్వయం పరమాత్మ భగవానుడే నేర్పిస్తున్నటువంటిది. కాబట్టి దీన్ని రాజయోగం అనేసి. సో ఈ రాజయోగం వల్ల మనం ఎంతైతే అభ్యాసం చేస్తామో దీన్ని, దీనివల్ల మనకేమవుతుంది, ఈ రాజయోగంతో ముందు మన అంతరాత్మ యొక్క శుద్ధి జరుగుతుంది. అంతరాత్మ యొక్క శుద్ధీకరణ. రాజేశ్వరి ఫ్యాన్ ఆఫ్ అంతరాత్మ యొక్క శుద్ధీకరణతో పాటు మన యొక్క అంతరంగిక వ్యక్తిత్వం కూడా శుద్ధి అవుతుంది. సో ఇప్పుడు మనకున్నటువంటి వ్యక్తిత్వం కానివ్వండి, మనలో ఉన్న అంతరాత్మ కానివ్వండి, ఎలా ఉన్నాయి? శుద్ధంగా స్వచ్ఛంగా ఉన్నాయా? ఎలా ఉన్నాయి? మనందరికీ తెలుసు. సో కాబట్టి అసలు మనం ఇంతమంది ప్రపంచంలో ఉన్న మనుషులు ఎంతమందిని అయితే చూస్తున్నాము, అందరూ మనుషులు ఒకలాగున్నారా? ఇప్పుడున్న సొసైటీలో కూడా అందరూ ఒకే రకంగా ఉండరు కదా. పర్సంటేజెస్ ఉంటాయి, వేరియేషన్స్ ఉంటాయన్నమాట, హ్యాబిట్స్ కానివ్వండి, పర్సనాలిటీస్ కానివ్వండి. సో అలా చూస్తే మనం అందరికంటే చాలా గొప్పవాళ్ళుగా చూసేది ఎవరిని? మనుషులలో చరిత్రలో చూసినట్టయితే చాలా గొప్పవాళ్ళుగా మనము మహాత్ములని, దేవాత్మలని, ధర్మాత్మలని, పుణ్యాత్మలని గొప్పవాళ్ళుగా చూస్తాం, అంతేనా? పాపాత్మల్ని, పాపాత్మల్ని ఎలా చూస్తాం? నీచంగా చూస్తాం. సో అలాగా ఇలా మనుషులందరిలోకెల్లా చాలా గ్రేడేషన్స్ ఉన్నాయి. సో అందులో దేవాత్మలు, అందరూ మానవాత్మలే, ఆత్మలలోకి వెళ్ళా కూడా గ్రేడేషన్స్ అంటే దేవతాత్మలు. సో దేవతాత్మలు అంటే ఎవరంటే రాముడు, కృష్ణుడు, లక్ష్మి, సరస్వతి, ఇలాంటి వాళ్ళన్నమాట. అలా ముక్కోటి దేవతలు అన్నారు. సో అలాంటి దేవతల లాంటి పర్సనాలిటీస్, వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడున్న ప్రపంచంలో 750 కోట్ల ఆత్మలలో ఎంత పర్సంటేజ్ ఉన్నారు? రాముడు లాంటి మర్యాద పురుషోత్తముడు, కృష్ణుడు లాంటి షోడశకల సంపూర్ణుడు, సంపూర్ణ నిర్వికారి భగవంతుడితో సమానంగా పోల్చారు. అలాంటి ఆత్మలు ఎంతమంది ఉన్నారు? ఉన్నారా? ఉన్నారా? అసలు ప్రపంచంలో ఉన్నారా? వాళ్ళు లేరు. వాళ్ళ చరిత్రలు ఉన్నాయి కానీ వాళ్ళు లేరు ఇప్పుడు. ఇప్పుడు ధర్మపిత ఆత్మలు ఉన్నారు, క్రైస్ట్, జీసస్ క్రైస్ట్, మహమ్మద్ ప్రవక్త, ఇస్లాం, ఇబ్రహీం, అట్లా కొంతమంది గురునానక్ లాంటి సిక్కు ధర్మ స్థాపకులు కదా. ఇలాంటి ధర్మస్థాపకులు ఎంతో మంది కొంతమంది వచ్చిపోయారు భూమి పైన. అలాంటి ఆత్మలు ఇప్పుడు ఎంత పర్సంటేజ్ లో ఉన్నారు మనకి భూమి మీద ఉన్న ఆత్మలలో? అంటే ఆ ధర్మపిత ఆత్మలకి కూడా ఎంత శక్తి ఉంది అంటే, వాళ్ళు ఎవరైనా రోగిష్టి ఆత్మలని ఇట్లా టచ్ చేస్తే కూడా వాళ్ళ రోగాలు, చర్మ రోగాలు, కుష్ఠవ్యాధి లాంటి రోగాలు కూడా పోయేటివి అనమాట. అంత స్వచ్ఛత, పవిత్రత వాళ్లలో ఉండేది అలా స్పర్శలో. అలాంటి ధర్మపిత ఆత్మలు లాంటి వాళ్ళు కూడా ఎంత పర్సంటేజ్ లో ఉండొచ్చు ఇప్పుడున్న వాటిలో? ఉన్నారా అలాంటి వాళ్ళు? కనిపిస్తారా? అంత శక్తివంతులు ఉన్నారా? లేరు. సరే పోనీ, మొన్నమనేటి వరకు ఉండిపోయారు. బుద్ధుడు, గాంధీజీ, వివేకానంద, ఆంధ్రతస లాంటి మహాత్ములు, ఇలాంటి వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు పర్సంటేజ్? ఉండొచ్చా? అది కూడా ప్రశ్నే. ఉన్నారో లేదో మళ్ళా గాంధీజీ వస్తేనే మళ్ళీ ఆయన పుట్టిన సంవత్సరంకే మళ్ళీ కనిపిస్తాడు కావచ్చు, చరిత్ర మళ్ళీ పునరావృతమవుతాయి. అంతేకాని మళ్ళీ గాంధీజీ లాంటి మహాత్ముడు, వివేకానంద లాంటి వారు ఇప్పటి వరకు అయితే మనకు కనిపించలేదు పుట్టి. సో అలాగా కొంచెం దాన ధర్మాలు చేసి ఏదో హెల్ప్ చేయాలి ఇతరులకి అని దాన పుణ్యాలు చేసేవాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉండొచ్చు? కొంత 20% ఉండొచ్చు, 10% ఉండొచ్చు, ఉండొచ్చు కదా. సరే, అయితే పాపాత్మలు పాపాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేదు. సో అలా ఇప్పుడు ప్రపంచం అంతా మరి పాపాత్మలు అంటే, ఈ ప్రపంచం అంతా ఏం ప్రపంచం ఉన్నట్టు ఇప్పుడు? ఇది పాప ప్రపంచం. సో అలాగా ప్రపంచం అంతా పాపాత్మలతోటి నిండుకుపోయినప్పుడే పతిత పావనుడు పాపులని పావనంగా చేసి పతిత పావనుడు భగవంతుడికి రావాల్సిన అవసరం వస్తుంది సృష్టి పైన. సో ఈ సమయం ఇప్పుడు భగవంతుడే స్వయంగా వచ్చి సృష్టి పరివర్తన ప్రక్రియ కోసం మళ్లీ తిరిగి అందరూ పావనాత్మలు, పవిత్రమైన ఆత్మలు అంటే దేవతాత్మలు లాంటి వాళ్ళు మాత్రమే ఈ భూమిపైన రేపు రాబోయే రోజు వస్తుందన్నమాట. అలాంటి ఆత్మల్ని తయారు చేయడం కోసం భగవంతుడు, అలాంటి సంస్కారాల యొక్క శుద్ధీకరణ కోసం స్వయంగా తనే మనకు శిక్షకుడిగా, తల్లిగా, తండ్రిగా, గురువుగా రోజు చదువు నేర్పిస్తూ పాలన ఇస్తూ మనకి మానవుల నుంచి దేవతల్లాగా తయారు కండి అని చెప్తున్నారు. మనకి మనలోనే ఉంది ఆ దివ్యత, దేవతత్వం. దేవతలుగా మనమే అయ్యాము. దేవతలు ఎవరో ఒక్కరు కాదు, భగవంతుడు అంటే పరమాత్ముడు ఒక్కడు, గాడ్ ఈజ్ వన్ అని చెప్తాం. కానీ దేవతలు ముక్కోటి దేవతలు ఉంటారంటారు కదా, ఒక్కరు కాదు. సో దేవతలందరూ మానవులే, కాకపోతే వాళ్లలో ఎప్పుడైతే దివ్య గుణాలు సంపన్నంగా ఉంటాయో, దేవత అంటే దేని వాళ్ళ, దేవతాహస్తం ఇలా ఉంటది కదా, ఎప్పుడు దాత అనమాట, వాళ్లలో ఉన్నాయన్నీ వాటిని సంపన్నంగా ఉంటాయి, వాటిని ఇస్తారు అందరికి దాతలుగా. అందుకని దేవతాహస్తం ఎప్పుడు ఇలా చూపిస్తారు. ఇప్పుడు మన హస్తం అంతా లేవత అనమాట, లేని వాళ్ళ, తీసుకునేది అయిపోయింది. ఎవరు వస్తే వాళ్లతో ఏం తీసుకుంటాను, ఏం కావాలి, ఏం దొరుకుతుంది, ఏం కోరుకోవచ్చు, ఇదే ఆలోచనలో ఉంటాం. నేను ఏమి ఇవ్వచ్చు వీళ్ళకి, నాలో ఏముంది, వీళ్ళకి అవసరం వచ్చేది ఏమన్నా ఇవ్వగలనా అనే ఆలోచన వచ్చడం కష్టం. సో అలాంటి దేవతా క్వాలిటీస్ మళ్లీ తిరిగి మనలో తీసుకురావడం కోసం భగవంతుడు మనకి జ్ఞానాన్ని, అత్యున్నతమైన జ్ఞానాన్ని, సృష్టి రహస్యాలు, కర్మల గుహ్యగతులు, జనన మరణ రహస్యాలు, ఈ కాలచక్రం గురించి, సమయం యొక్క విలువ గురించి అన్నిటి రహస్యాలు మనకు చెప్తూ భగవంతుడు మనల్ని తిరిగి తన సమానులుగా, పరమాత్మగా కాదు కానీ దేవాత్మల్లాగా తయారు చేస్తున్నారు. అలాంటి దేవతల్లాగా కావడం కోసం, ఇంకా కొద్దిగా ఖాళీగా ఉన్న సీట్స్ కోసం ఫిలప్ చేయడానికి మీకు ఇప్పుడు భగవంతుడు ఇన్విటేషన్ ఇచ్చి పిలుచుకున్నారు. అందులో మీరెవరెవరు ఎక్కడ సీట్ ఫిక్స్ చేసుకుంటారో ఇప్పుడు వెళ్లేలోపు ఈరోజు మీ సీట్ ఫిక్స్ చేసుకుని విడిచిపెట్టకండి. ఇంకా విడిచేస్తే మళ్లీ ఇంకా రేపు రాబోయే రోజులలో ఎంతో మంది క్యూలో నిలబడే వాళ్ళు ఉంటారు ఆ సీట్ కోసం, కోట్ల సంఖ్యలలో నిలబడే వాళ్ళు ఉంటారు ఆ సీట్ కోసం. కానీ భగవంతుడు మీకు ముందుగానే ఇన్విటేషన్ ఇచ్చేసి ఆ సీట్ మీకు ఇవ్వడానికి ఆఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ సీట్ పట్టుకున్నది విడవకండి. మేము మా పట్టుకున్న సీట్ని విడవలే, మేము సీట్ విడవలేదు. మాకంటే ముందున్న సీట్లు ఖాళీ అయితే మేము జంప్ చేయాలనుకుంటున్నాం, కానీ మేము మా సీట్ విడవం. సలహా మీరు కూడా ఏం చేయాలి, మీ సీట్ పట్టుకుని ఉండండి, లేట్గా వచ్చినా కొంచెం మీకంటే ముందు వాళ్ళు ఎవరైనా ఖాళీ చేస్తే ఇంకా ముందుకెళ్ళి కూర్చోండి, ఆ ప్రయత్నాలు చేయండి. సో దానికోసం భగవంతుడు ఈరోజు మీకు ఈ ఆహ్వానాన్ని ఇచ్చి ఇక్కడ ఇంత చక్కటి శిక్షణలు నేర్చుకోవడం కోసం. ఇది ఒక్కరోజు రెండు రోజులలో కాదు, తర్వాత మీరు ఎక్కడ వెళ్ళినా అక్కడ మీకు ఇలాంటి శిక్షణలు వింటూ రోజు మన లైఫ్ ని పాలిష్ చేసుకోవాలి. అట్లాగా మన ఆత్మని చక్కగా శుద్ధీకరణ చేసుకోవడం కోసం ప్రతి చోట మీరు ఎక్కడ వెళ్తే అక్కడ ఉన్నాయి మీకు మా సేవా కేంద్రాలు, మీకు ఇలాంటి సిస్టర్స్ ఉన్నారు. సో వాళ్ల దగ్గర మీరు రోజు వెళ్లి విని నేర్చుకోండి. ఇక్కడ అయిపోయింది అనుకోకండి, ఇది జస్ట్ ఒక బిగినింగ్ అంతే అనమాట. ఒక సీడ్ అనేది మీకు ఇప్పుడు ఇవ్వడం జరిగింది, దాన్ని మీరు ఎంత చక్కగా పోషించుకుని దానికి నీరు పోస్తూ దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు, ఎంత పెంచుకుంటారు అనేది మీ చేతుల్లో ఉంది. దాన్ని ఈ జ్ఞానం అనే బీజం ఇప్పుడు. సో ఇలాగా ఈ రాజయోగం అనేది, యోగం అంటే కనెక్షన్, లింక్ అంటే. ఇక్కడ ముఖ్యంగా మనం నేర్చుకునేది రెండే అన్నమాట. యోగులుగా మనం తయారు కావాలి అంటే ఇంతవరకు మన లైఫ్ స్టైల్ అంతా కూడా భోగులుగా అనమాట, భోగి లైఫ్ స్టైల్. ఇప్పుడు భోగి లైఫ్ స్టైల్ నుంచి మనం తిరిగి మళ్ళీ న్యూ లైఫ్ స్టైల్ అంటే యోగిక్ లైఫ్ స్టైల్స్ లోకి రావాలి అంటే, సో దానికి కావాల్సింది ముఖ్యమైనది రెండు లెసన్స్ అనమాట, టూ స్టెప్స్. ఫస్ట్ ఇవి పర్ఫెక్ట్ గా మనం నేర్చుకోగలగాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెల్ఫ్ రియలైజేషన్, మన ఆత్మపరిచయం, నేనెవరు అనేది. సో ఆ రియలైజేషన్ లో ఉండడం, నేర్చుకోవడం ఒకటే కాదు తెలుసుకోవడం అనేది సరిపోతే దాంతో ఏం లాభం లేదు. కానీ నేనెవరు అనే ఆ స్మృతిలో ఉండండి మీరు, ఎప్పుడు ఆ కాన్షియస్ లో ఉండండి. నేనంటే ఎవరని తెలుసుకున్నారు, ఆత్మలం కదా. సో మన ఆత్మ ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది, మన శరీరంలో ఉండి ఇవన్నీ పనులు చేసేది, మాట్లాడేది, వినేది, చూసేది, అన్ని ఆత్మే చేస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. ఎదుటి వాళ్ళు ఆత్మలే, ఆత్మలలో రంగు రూపు భేదం లేదు, ఆత్మలకి ఆకారంలో తేడా లేదు, ఆత్మలలో జెండర్ డిఫరెన్స్ లేదు, లింగ భేదం లేదు, వయోభేదం లేదు, ఇన్ని రహస్యాలు మనం ఆత్మ గురించి తెలుసుకున్నాం. కంప్లీట్ నాలెడ్జ్, కంప్లీట్ గా ఇంకా ఏం మీకు తెలుసుకోవాలనుకున్నా ఆత్మ గురించి కంప్లీట్ నాలెడ్జ్ మీకు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆ తెలుసుకుని ఆ స్మృతితోటి ఆ కాన్షియస్ తోటి పనులు చేయాలి. ఇప్పుడు మనం వ్యవహారంలో ప్లస్ ఆ ఒక్క స్మృతి కాన్షియస్, సోల్ కాన్షియస్ ఒకటే కాదు, సోల్ కాన్షియస్ తో పాటు మనకి ఆటోమేటికల్లీ మళ్ళీ గాడ్ కాన్షియస్ వచ్చేస్తుంది. అది ఉంటే చాలు, అది ఉంటే ఆత్మచింతన, పరమాత్మ చింతన స్వతహాగా వస్తుంది. అందుకేమంటారు, సెల్ఫ్ రియలైజేషన్ లీడ్స్ టు గాడ్ రియలైజేషన్. ఇది లేకుండా అది ఉండదన్నమాట. సో ఫస్ట్ నేనెవరు అనే ప్రశ్నే ముందు మనకి లెసన్ భగవంతుడు చెప్పేది, తర్వాతే తన పరిచయం మనకు చెప్తారు. సో అలాగే పరమాత్మ పరిచయం కూడా మీకు పూర్తిగా చెప్పారా, గాడ్ అంటే ఎవరు అంటే భగవంతుణ్ణి, పరమాత్ముడు అని ఒక్కడని చెప్తున్నామంటే ఆయన ఎవరు, ఎలా ఉంటారు మీరు, ఎలా ఉంటారో, మనం ఆత్మ ఎలా ఉన్నామో పరమాత్ముడు ఆయన అలాగే ఉన్నారు కదా. సో అందుకోసం నేను ఎలా ఉన్నాననే స్మృతి నాకు వస్తే నా తండ్రి పరమాత్ముడు ఎలా ఉన్నారనేది ఈజీగా నాకు కనిపిస్తుంది, చూడగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే, ఈ రెండు ఏవైతే మనకి ఆ మెడిటేషన్ లో యోగంలో అవసరం ఉన్నాయో, ఆత్మ లెసన్, పరమాత్మ లెసన్. మెడిటేషన్ కర్నా హే ఆప్కో, యోగ లగానా హే పరమాత్మా సే, బుద్ధి యోగ జోడనా హే తో ఆప్కో ఆత్మ చింతన్ మే రహనా బహుత్ జరూరీ, ఉస్కే సాత్ ఫిర్ పరమాత్మా కా చింతన్ ఆప్ పే హీ ఆ జాయేగా ఆప్కో. లేకిన్ కంప్లీట్ నాలెడ్జ్ ఆత్మా కే బారే మే, ఔర్ యే ఆత్మా జో హే ఆప్కో మాలూమ్ హే కంప్లీట్ నాలెడ్జ్, లేకిన్ ఆప్కో దిఖ్నే మే ఆయేగా ఆత్మా, కనిపిస్తుందా? ఎంత కంప్లీట్ నాలెడ్జ్ అయినా ఈ కళ్ళ కనిపిస్తుందా? కనిపించు. ఇప్పుడు మరి కనిపించకపోతే మీలో ఉందా లేదా ఆత్మ? ఉందా మీకు ఆత్మ? ఉందా ఆత్మ? ఉంది. చూసారా మీరు, మరి ఉంది అని ఎట్లా అంటున్నారు? నమ్మకం ఏంటి? మీరు నేను అంటున్నప్పుడు వింటున్నది మీరు ఆత్మనే కదా, చెప్తుంది మీరు ఆత్మనే. మీరు ఆత్మనే లేకపోతే శరీరంలో ముక్కు నోరు అన్నీ ఉంటాయి, కానీ వినేది ఎవరు, చెప్పేది ఎవరు నాకు కదా. సో కాబట్టి ఇవి, ఈ వినడము చెప్పడము ఇవన్నీ లేనప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఆత్మ పోయింది, ప్రాణం పోయింది, మిగిలిందేంటి, శవం, శరీరం శవం అయిపోతుంది. ఆత్మ ఉంటేనే మనిషి, లేకపోతే ఇది డెడ్ బాడీ, శరీరం శవం. సో అందుకోసము ఈ రెండు విలువైనవి అయినప్పటికీ కూడా ఏది ఇంపార్టెంట్ మనకి, వినాశీనా అవినాశీనా, దేంతో ఎక్కువ సంబంధం పెట్టుకోవాలి, వినాశి దాంతో అవినాశి దాంతో, అవినాశి ఆత్మ ఎప్పుడు ఉండేదన్నమాట. ఇది ఉంది కూడా, ఇది కూడా మన ఐడెంటిటీనే. నేను ఎవరికి, ఈ శరీరం నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరు, నేను ఎక్కడుంటాను, ఏం చేస్తున్నాను, ఇవన్నీ మనకు టెంపరీ ఐడెంటిటీ అవసరమే ఈ డీలింగ్స్ లలో. ప్రతి టెంపరీ అని మనకు తెలుసు. దీని లైఫ్ రోజు రోజుకు ఎంత పెరుగుతుందో వయసు అంత తరుగుతుంది, అంత ఆయుష్ తగ్గుతుంది, అంతా ఇది క్షీణదశకు వచ్చేస్తుంది, తెలుసు కదా. అది మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నేచురల్, ఏదో ఒక పాయింట్ వస్తుంది ఆ రోజు ఆ ఘడియ, అన్సర్టెన్, అది ఎప్పుడు అనేది ఎవరికి తెలియదు. ఏ వయసు అనేది దానికి వయో పరిమితి లేదు. ఈ రోజులలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఏ ఘడియలో అయినా రావచ్చు, అది అంతిమ ఘడియ కదా. సో ఆ అంతిమ ఘడియ కోసం భగవంతుడు మన నెక్స్ట్ లైఫ్, లైఫ్ ఆఫ్టర్ డెత్, అది ఎటర్నల్ అన్నమాట. మన ఆత్మ ఒక శరీరంని ఒక కాస్ట్యూమ్ లాగా, వస్త్రం లాగా మారుస్తుంది, ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది ఆత్మ. కానీ మీకు ఇంకా రాబోయే శరీరం అంటే డ్రెస్ కొత్తది, చాలా ఇంతకు ముందు వాడిన దానికంటే బాగుండాలా, లేకపోతే అలాంటిదైనా పర్వాలేదు, ఇంకంతకంటే చెడిపోయిందైనా పర్వాలేదు, తక్కువ క్వాలిటీ అయినా, ఇంతకుముందు ఎప్పుడు వాడండి, ఇంకా ఇంకా మంచి క్వాలిటీదే తీసుకోవాలనుకుంటాం. సో అలాగే భగవంతుడు కూడా చెప్పేది ఏంటంటే, అది కొనడానికి షాప్కి వెళ్లే ముందే సంపాదించి పెట్టుకోవాలి కదా చేతిలో. సో ఈ శరీరం విడవకముందే కొత్త శరీరాన్ని తీసుకోవాలంటే అంతకంటే మంచి, ఇంతకు ముందు కంటే కూడా చాలా మంచి కర్మలు, సత్కర్మలు చేసి ఉండండి. అప్పుడు దాని పుణ్యఫలం మీకు శరీరం కూడా అంత మంచి శరీరం, మంచి జీవితం లభిస్తుంది అంటారు భగవంతుడు. అలా ఈ జీవితంలో మనకు భగవంతుడు నేర్పించే సత్కర్మలు ఎలాంటివంటే, ఒక జన్మ కాదు అనేక జన్మల వరకు కూడా కూర్చొని తినగలిగేటువంటి సుఖమయ జీవితాన్ని గడిపే కళ మనకి భగవంతుడు నేర్పిస్తున్నారు. అలాంటి సత్కర్మలు నేర్చుకోవడం, అనేక జన్మలకి మన పుణ్య ఖాతాను జమ చేసుకుంటూ, ఎన్ని జన్మల నుంచి మనం తెలిసి తెలియక చేసుకుంటూ వచ్చిన పాపకర్మల ఖాతా అంతా భస్మం చేసుకోవాలి, వినాశనం చేసుకోవాలి. సో ఆ పాపాలన్నీ తొలగించుకోవాలంటే దానికి కూడా ఉపాయం ఏంటి? మరి ఏం చేయాలి? దానికి ఒక్కటే ఉపాయం భగవంతుడు మనకి ఇస్తుంది, ఏంటంటే ఒకటే మహామంత్రం, మన్మనాభవు, మనస్సు నాయందు లగ్నం చేయండి అంటారు భగవంతుడు. మన్కో పరమాత్మే లగానా, ఏకీ మహామంత్ర హే జస్ మహామంత్ర హే అప్తే చిన్న జన్మం కా పాప భస్మ హో జాతే. ఈజీనా కష్టమా? సింపుల్, చాలా సింపుల్, చాలా ఈజీ. నేర్చుకుని మనం ప్రాక్టీస్ చేయడం మొదలెడితే మన ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత దాన్ని చేయొచ్చు మనం ఈజీ. కాబట్టి ఈ రెండు మనం ఎంతైతే నేర్చుకున్నాం, ఎంత ఇంపార్టెంట్ మెడిటేషన్ లో, ఇవి మన కంటికి కనిపించవు, ఆత్మ పరమాత్మ. కానీ మనం యోగం అన్నప్పుడల్లా మనం చేయాల్సింది ఏంటంటే ఈ రెండింటినీ చూడాలి. ఈ రెండు కంటికి కనిపించవు, కానీ యోగం అన్నప్పుడల్లా మీరు రెండింటినీ చూడాలి. కనిపించని వాటిని ఎలా చూడాలి? అర్థమే లేదు కదా. కనిపించనే కనిపించమన్నప్పుడు మళ్ళీ వాటిని చూడాలేంటి? చూడాలంటే ఎలా చూస్తారు? ఈ నేత్రాలతోటి కనిపించేది కాదు, ఆత్మైనా పరమాత్మైనా. మనకు తెలుసు మనలో ఆత్మ ఉంది, కానీ మనం మీరు ఈ కళ్ళతోటి ఎంత చూద్దామనుకున్నావి? ప్రపంచంలో ఉన్న ఎన్ని అందాలైనా సరే, ఎన్ని రంగులైనా సరే, వాటన్నిటిని చూడాలంటే ఎంత చూస్తారు? మీరు ఎలా చూస్తారు? కళ్ళతో చూస్తారు. ఏది చూడాలన్నా మీరు చూడాల్సింది కళ్ళతోటి కదా. అయితే ఒక వండర్ ఏంటంటే, మీరు కళ్ళతోటి ఇన్ని చూస్తారు ప్రపంచంలో ఉన్న అందాలన్నింటినీ, అసలు మీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయని చూడాలంటే ఎంత చూడాలి? మీరు ఎలా చూసుకుంటారు? ఎట్లా చూస్తారు వాటిని? మీ కళ్ళని మీరు చూసుకోవాలంటే, ఇప్పుడు మీరు నా కళ్ళని చూడాలి, వేరే వాళ్ళని చూడాలంటే మీ కళ్ళతో చూడొచ్చు. మీ కళ్ళని మీరు చూడాలంటే దానికి కంపల్సరీ ఒక అర్థం అవసరం. అర్థం లేకుండా చూడాలంటే కళ్ళు వీకేసుకోవాల్సిందే. కళ్ళు వీకేసాక అవి చూస్తాయా? ఆ లెన్స్ కెమెరాల నుంచి తీసిపెడేస్తే లెన్స్ పనికొస్తుందా? దాని సెట్టింగ్ సరిగ్గా ఉంటేనే ఆ లెన్స్ కెమెరామెన్ చూసినప్పుడు కనిపిస్తుంది వ్యూ కదా. సో అట్లా మనకి కళ్ళు కూడా లెన్స్ అన్నమాట, అంతే. ఐరిస్ ఉంది కదా, అందులో నుంచి చూస్తే కెమెరామెన్ ఎవరు? లోపల నుంచి చూస్తుంది ఎవరు? ఈ కళ్ళు అంటే ఏమంటారు వీటిని? కిటకిట తలుపులు, కిటారి తలుపులు, ఎంత మూసినా చప్పుడు కావంటారు కదా. విండోస్ చూసేది ఎవరు లోపల నుంచి? ఇది ఇల్లు, మనకి శరీరం, దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దేవం అన్నారు. ఇందులో నుంచి ప్రపంచాన్ని చూస్తుంది ఎవరు? కిటికీలో నుంచి. ఆ చూస్తున్న మీరెవరు? దేవతాత్మలు. ఈ దేవాలయంలో కూర్చున్న మూర్తి ఎవరు? మీరు దేవతాత్మ. సో మీ ఈ శరీరం అనేది మీరు ఎప్పుడైతే దేవతాత్మను అనే తెలుసుకుంటారో, అప్పుడు మీ శరీరం ఒక మొబైల్ టెంపుల్ లాగా అయిపోతుంది అంటారు భగవంతుడు. అక్కడ గుడిలో ఉన్నటువంటి దేవతా మూర్తిలో కన్నా కూడా మీలో అంత పవిత్ర వైబ్రేషన్స్, పవిత్ర సంకల్పాలు ఎప్పుడైతే మీరు చైతన్య ఆత్మలో నుంచి ఎప్పుడైతే వస్తాయో, అప్పుడు మీ చుట్టూ ఉన్న వైబ్రేషన్స్ కూడా ఎలా ఉంటాయంట? ఒక మందిరంలోకి వెళ్లిన వైబ్రేషన్స్ కంటే కూడా ఇంకా చాలా అన్నమాట ఎఫెక్టివ్ గా ఉంటాయి. అందుకని అప్పుడు మన శరీరమే ఒక మొబైల్ టెంపుల్ లాగా తయారవుతుంది. సో ఈ ఆత్మ ఈ కళ్ళ ద్వారా చూస్తుంది ప్రపంచాన్ని. సో ఈ కళ్ళని కూడా మనం ఎప్పుడు డైరెక్ట్ గా చూసుకోలేము, ఒక అద్దంలో మన రిఫ్లెక్షన్, దాని ప్రతిబింబాన్ని చూసుకుంటాం అంతే. తిరిగి మళ్లీ మన కళ్ళతోటే చూసుకుంటాం. అలా మన ఆత్మ ఇవన్నీ చూసేది కళ్ళ ద్వారా ఆత్మనే. చూసిన దాని గురించి మళ్లీ మెమరీస్ చేసుకుంటుంది ఆత్మ, దాన్ని మెమరీలో పెట్టుకుంటుంది, మళ్ళీ ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు మళ్లీ తీస్తుంది ఆ మెమరీ ఫైల్, మళ్లీ దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటుంది, మళ్లీ మాట్లాడుతుంది, రెస్పాన్స్ ఇస్తుంది. ఇవన్నీ అనలైజ్ చేస్తుంది ఆత్మే, ఆన్సర్ ఇస్తుంది ఆత్మనే, కళ్ళు కాదు. చెవులు వింటాయి కానీ టెలిఫోన్ రిసీవర్ లాగానే. పెట్టేసిన తర్వాత రిసీవర్ దాన్ని అడగండి, ఎవరు మాట్లాడారు అంటే మెసేజ్ చెప్తుందా రిసీవర్? చెవులను అడిగితే చెప్తాయా? మీరెవరిని అడుగుతారు? ఆ వ్యక్తిని అడగాలి అంటారు కదా. విన్న వాళ్ళని అడగాలి అని అంటే చెవులతోటి విన్నది ఎవరు? మీరు ఎప్పుడన్నా ఇంతకుముందు ఫోన్ వచ్చింది ఎవరిది అని అంటే ఆ మాట ఎవరు చెప్పాలి? మీకు వచ్చింది ఫలానా వాళ్ళదని చెవులా? వినేదైతే చెవులతోటి, కానీ చెప్పేది ఎవరు? మీకు చెప్పి ఎవరు చెప్పారు అనేది ఆ మాట మళ్ళీ వాళ్ళని గుర్తు తెచ్చుకుని వాళ్ళ పేరుతో సహా మీకు చెప్పాలి. చెప్పేది ఎవరు? ఆత్మ. చెవులతో వింటుంది, మళ్ళీ నోటితోటి సమాధానం చెప్పేది ఆత్మ. ఇదంతా ప్రోగ్రామర్ అంతా కూడా ఆత్మ. బట్ ఆ బ్రెయిన్ అనేది మనకి ఒక హార్డ్వేర్ సిస్టమ్, దీంట్లో ఎంత చక్కగా మెమరీ అంతా కూడా మన ఆత్మ సాఫ్ట్వేర్ అన్నమాట. అందులో ఉన్నప్పుడే, ఆ బ్రెయిన్ లో ఉంటేనే ఆత్మకు ఇవన్నీ చేయడం సాధ్యమవుతుంది. శరీరం ద్వారా ఆ నాడీ వ్యవస్థతోటి అన్ని ఇంద్రియాల పైన నియంత్రణ కంట్రోలింగ్ అనేది ఆత్మకుంది. బట్ కానీ మన ఆత్మని మనం చూసుకోవాలంటే మనం డైరెక్ట్ ఆత్మని చూడలేము. సో మన ఆత్మని మనం చూసుకోవడానికి ఎప్పుడు ఒక దర్పణం కావాలి, ఒక అర్థము అనంటే, లేదా మనోనేత్రము, డివైన్ ఇన్సైట్ అన్నారు దాన్ని, మూడవ నేత్రం జ్ఞాన నేత్రము అని అంటారు దాన్ని, దివ్య చక్షు అన్నారు దాన్ని, జ్ఞాన నేత్రం అన్నారు. మనకు భగవంతుడిచ్చే ఈ ఆత్మ జ్ఞానమే ఒక మిర్రర్ అన్నమాట. జ్ఞానం అనేది ఒక మిర్రర్ అన్నమాట. సో అంటే నేను ఆత్మని ఎలా ఉన్నాను, ఒక పాయింట్ ఆఫ్ లైట్, ఒక సెల్ఫ్ ఇల్యూమినస్ పాయింట్ ఆఫ్ లైట్, ఒక డివైన్ స్టార్. ఈ నాలెడ్జ్ అనేది ఆ పాయింట్ మనం ఎప్పుడైతే స్మృతిలోకి తెచ్చుకుంటున్నామో ఆ రిఫ్లెక్షన్ అన్నమాట. ఆ నాలెడ్జ్ అనేటువంటి ఫోకస్ మన ఆత్మ పైన ఎప్పుడైతే మనము ఆ చింతన అటువైపు వెళ్లిందో ఆత్మ వైపుకి, అప్పుడు మన మనోఫలికం పైన ఏం కనిపిస్తుంది మనకి. నేను ఒక మాట మీకు యాపిల్ అన్నాను, ఏం కనిపిస్తుంది మీకు? యాపిల్ అంటే జంప్ అండ్ కనిపిస్తుందా? యాపిల్ కదా, యాపిల్ ఇలా ఉంది అలాగే. నేను యాపిల్ అని చెప్పాను అంతేగాని మిమ్మల్ని చూడమన్నానా? యాపిల్ అని అన్నాను అంతేగాని యాపిల్ చూడమన్నానా? మరి ఎట్లా చూస్తున్నారు మీరు యాపిల్ ని? ఇమాజిన్ అంటే ఎలా ఇమేజ్ చేసుకుంటున్నారు. ఆ ఇమేజ్ ఆల్రెడీ ఉందా ఇంప్రెషన్ మీలో? మెమరీలో ఉంది కదా, చూసారు ఆల్రెడీ, అది మెమరీలో ఉంది. ఆ మాట అనడంతో పిక్చర్ వచ్చేస్తుంది. సో అలా నేను ఆత్మ అనేటువంటిది నాలో ఇమేజ్ ఆ నాలెడ్జ్ నాకు జస్ట్ ఫోకస్ అన్నమాట. నేను ఇప్పుడు ఫోకస్ ఇచ్చాను మీకు యాపిల్ మీద, లోపల మెమరీ పైన ఫోకస్ పోయింది. అది మీరు యాక్సెప్ట్ చేశారు ఆ థాట్. నేను యాపిల్ అని చెప్తున్నా, మీరు జాంపండు అని ఆలోచిస్తే జాంపండు కనిపిస్తుంది, యాపిల్ కనిపించదు. సో అలా నేను ఆత్మ అని మనం ఎంత వింటున్నా, నేను శరీరాన్నే చూసుకుంటూ శరీరాన్ని ఆలోచిస్తూ ఉంటే శరీరం కనిపిస్తుంది, ఆత్మ కనిపించదు. సో అలా ఫోకస్ నాది అంటే ఆ నాలెడ్జ్ ని మనం అప్లై చేయడం, ఆ నాలెడ్జ్ ని స్మృతి చేయడం, యాక్సెప్ట్ చేయడం థాట్ లో. సో అలా నేను ఆత్మ అనే స్మృతి నాలెడ్జ్ భగవంతుడు ఇచ్చింది ఒక పాయింట్ ఆఫ్ లైట్ గా నేను చూసుకోవాలి ఆత్మ ఉండే ఇమేజ్ అలాగా. అలా చూసినప్పుడు నా యొక్క మనోఫలకం పైన ఏం కనిపిస్తుంది? ఒక సెకండ్ ఇప్పుడు స్ట్రైట్ గా కూర్చోండి, రిలాక్స్డ్ గా కూర్చోండి, కంఫర్టబుల్ గా కూర్చోండి. జస్ట్ ఇప్పుడు మీరు కేవలం మీకోసం, మీ ఆత్మదర్శనం కోసం ఇప్పుడు ఇక్కడ తెలుసుకున్నటువంటి ఆత్మ జ్ఞానం భగవంతుడే స్వయంగా తెలియజేశారు. ఈ యొక్క జ్ఞానం యొక్క స్మృతితోటి ఆత్మ చింతనని మొదలు పెట్టండి. నేను ఆత్మ, నా ఈ శరీరంలో మృకుటి మధ్య స్థానంలో, నా యొక్క బ్రెయిన్ మధ్యలో సెంటర్ పార్ట్, ఒక అద్భుతమైన దివ్య సితార స్వరూపంలో నేను ఆత్మను విరాజమానమై ఉన్నాను. ఇప్పుడు నా ఆలోచనలను నేను నా రెండు కళ్ళ వెనకాల బ్రెయిన్ మధ్య స్థలంలో, నా యొక్క ఇన్నర్ స్పేస్ లో, నా అంతరాత్మ ఒక అద్భుతమైన దివ్యమైన ఒక నక్షత్ర స్వరూపంలో ప్రకాశిస్తూ విరాజమానమై ఉంది. నాలో ఉన్న అంతరాత్మను నేను నా యొక్క జ్ఞానమనే దర్పణం ద్వారా ఎప్పుడైతే నా అంతరాత్మను చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నానో, అంతే స్పష్టంగా నా అంతరాత్మ యొక్క ప్రతిబింబాన్ని నేను నా మనోఫలకం పైన దర్శించగలుగుతూ ఉన్నాను. నేను ఆత్మ, నా ఈ శరీరానికి భిన్నంగా అతీతంగా ఒక అద్భుతమైన దివ్యమైన ప్రకాశవంతమైన ఒక నక్షత్ర స్వరూపంలో, బింద స్వరూపంలో ప్రకాశిస్తూ ఉన్నాను. నేను ఆత్మ, శాంత స్వరూపాన్ని, ప్రకాశ స్వరూపాన్ని. నేను కొద్ది క్షణాలకై నాతో నేను ఎంతో ప్రశాంతతని, ఏకాంతాన్ని అనుభూతి చెందుతూ ఈ యొక్క ప్రశాంతతని ఏకాంతాన్ని నాలో నేను ఆనందిస్తూ ఉన్నాను. నేను ఆత్మ, నా ఈ శరీరం ద్వారా, నా ఈ కర్మేంద్రియాల ద్వారా సత్కర్మలను చేస్తూ ప్రతి వారిని కూడా ఆత్మరూపంలో చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఓం శాంతి, ఓం శాంతి. సో మీరు ఇంతవరకు వింటూ వచ్చినటువంటి యొక్క నాలెడ్జ్ సారాంశం, ఆత్మ యొక్క విజువలైజేషన్ టెక్నిక్ అంటే ఇదే అన్నమాట. దీన్ని మీరు ఒక్క సెకండ్ లో చూసుకోవచ్చు. మీకు అడ్రస్ తెలిసిపోయింది, ఎలా ఉంటుంది అనేది తెలిసిపోయింది నాలెడ్జ్. సో దాన్ని మళ్ళీ మన ఆలోచన అన్నమాట. మనం ఎంత దూరం ఉన్నాం మన ఆత్మ కంటే? ఒక్క ఆలోచన దూరంలో అంతే, ఎంతో దూరంలో లేం. భగవంతుడికి ఎంత దూరంలో ఉన్నాం? ఒక ఆలోచన దూరం. ఒక ఆలోచన చేయండి బస్ కనిపిస్తుంది, ఒక ఆలోచన చేయండి భగవంతుడు బస్ వచ్చేస్తాడు మన మనసులోకి. చింతన చేయకుండా రాడు మన మనసులో. మన ప్రభాత వేళలో మన మనసుకు కదా రాముడి చింతన చేస్తూ ఉంటే, రామనామ స్మరణం చేస్తూ ఉంటే ఎంతో సుఖం లభిస్తుంది అంటారు. రాముడు మన మదిలోకి వచ్చేస్తారు. ఆత్మాభిరాముడు, హృదయాభిరాముడు అంటే ఎవరు? మనకి పరమాత్ముడు. దేహదారి ఎవరు? దేవత కాదు. దేవత అంటే ఆ రాముడు కాదు, పరమాత్ముడు. మన అందరి ఆత్మలను జయించిన వారు, మన హృదయాలను జయించిన వారు, మన మనసులను దమింపచేసిన వారు భగవంతుడు అంటే పరమాత్ముడు. ఆయన కూడా ఎవరు? మనలాగానే ఆయన ఒక సూక్ష్మ, ఒక నక్షత్ర స్వరూపంలో ప్రకాశించే జ్యోతిబింది స్వరూపుడే. ఆయన రూపాన్నే మనం నిరాకార రూపంగా, ఆయన ఒక్కడే నిరాకారుడు, ఎప్పుడు సాకార శరీరం లేకుండా ఉంటారు కాబట్టి ఆయనకు మనం నిరాకార శివలింగం రూపంలోనే పూజలు చేస్తున్నాం. ఇంకా ఏ దేవతలని మనం అలాగా నిరాకారంలో పూజించాము? ఆకార శరీరాలు ఉంటాయి వాళ్ళకందరికీ, ధర్మపితలకు అందరికీ ఉన్నాయి. ఒక్క పరమాత్మనే నిరాకార రూపంలో భక్తి ఫస్ట్ మొట్టమొదట మన భారతీయుల మొట్టమొదట పూజించింది ఆ ఒక్క నిరాకార శివుణ్ణి. ఏకదేవోపాసన, నిరాకారుడు భక్తి ద్వాపరయుగంలో. ఇప్పుడు వచ్చేస్తే అంతా చెట్టు పుట్ట రాయిరప్ప ప్రకృతిని కూడా అన్నిటికీ కూడా అలా పరమాత్ముడు అని మనం పూజ చేస్తున్నాం. అదే అనర్థం. అసలు పరమార్థం తెలుసుకోవాల్సింది ఆయన ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, ఆయన అడ్రస్ ఏంటి తెలిసిపోయిందా మీకు? పరమాత్ముడు అడ్రస్ తెలిసిపోయిందా? ఎక్కడ ఉంటాడు ఆయన? ఇక్కడ ఉండడు. ఇక్కడ ఉంటాడా? ఈ లోకంలో ఉన్నాడు ఆయన? ఆయన ఉండే అడ్రస్ ఎక్కడ? ఓ పరంధామ, ఓ గాడ్ అన్నప్పుడల్లా హెచ్చిస్తారు. ఎవరికైనా నలుగురికి తెలియకపోతే ఏదైనా విషయం అంటే గాడ్ నోస్ అంటారు. ఉప్పరు వాళ్ళే జాని అంటారా, నీచే వాళ్ళే జాని అంటారా? ఉప్పరు వాళ్ళే జాని. పైవాడికి తెలుసు అంటారా, కింది వాడికి తెలుసు అంటారా? పైవాడు అన్నప్పుడు మళ్ళీ కింద ఎందుకు చూస్తున్నారా? నేను కహా దేఖనా చాహియే ఫిర్ ఊపర్ వాలా హే, ఊపర్ మే రహతా హే, తో ఫిర్ ఊపర్ జానా చాహియే యా నీచే దేఖనా చాహియే ఉస్కో ఫిర్? ఊపర్ దేఖనా హే, ఊపర్ దేఖతే హో తో ఫిర్ ఊపర్ జానా చాహియే నా, కహా రహనే వాలా హే వో తో మాలూమ్ నహీ, మాలూమ్ హోతే హుయే భీ బస్ బులాతే ఉస్కో ఊపర్ వాలా. ఓ పరమ ధామా, ఓ గాడ్, ఓ అల్లా, కహా దేఖతే హే సబ్? ఊపర్ దేఖ రహే నా, నీచే నహీ దేఖ రహే, ఫిర్ కహా ఢూండ్ రహే ఉన్కో, ఉన్సె మిల్నా హే తో దేఖనా హే తో కహా జాతే ఫిర్, యహాన్ యహాన్ బస్ మందిర్ మస్జిద్ సబ్ దేఖనా కహా, ఉన్సె మిల్నా హే తో ఆప్కో పర్మనెంట్ అడ్రస్ మిల్ గయా అభీ. అగర్ ఆప్ ఉన్సె బాత్ కర్నా చాహతే హో, మిల్నా చాహతే హో తో కహా జానా చాహియే, జహాన్ మిల్తా హే వహాన్ జావో. ఎక్కడ కలుస్తాడు ఆయన? ఆయనను కలవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి? అడ్రస్ ఆయన ఎక్కడ ఇచ్చారు అక్కడికి వెళ్ళండి. ఆయన ఉండే అడ్రస్ ఏది? అది మన ఇల్లు, మన స్వీట్ హోమ్. అది మనం వచ్చింది అక్కడి నుంచే, మనం వెళ్ళాలి అక్కడికి. మనల్ని తీసుకెళ్లేది ఇప్పుడు ఆయన వచ్చింది అందుకోసమే. అందరినీ ముకుమ్మడిగా తీసుకెళ్లడానికి వస్తున్నాడు ఆయన ఇప్పుడు వచ్చారు. అందుకే మహావినాష్ ప్రళయం 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 అని చెప్తున్నారు అందరు. ఇప్పుడు సమయం అందరి నోట అంటున్నది అది. సమయం వచ్చినప్పుడు అందరి నోటి నుంచి అదే వస్తుంది. సమయం అది కానప్పుడు ఎందుకు మాట్లాడతారు దాని గురించి విషయాలు? ఇప్పుడు అందరు డిస్కషనే అది ఉంది ప్రపంచం అంతా. 2012 లోనే కదా డిసెంబర్ 21st కి డేట్స్ ఇచ్చేశారు. ఉంది ఏదో రహస్యం దాంట్లో. వాళ్ళు ఇచ్చినంత మాత్రాన వినాశనం జరగలేదంటే జరగదని కాదు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, జరిగింది. వినాశ ప్రక్రియ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది, అయిపోవడానికి కూడా వస్తున్నది ఏదో క్షణంలో. కళ్ళు మూసి తెలిసే లోపల అయిపోతుంది అంటారు కదా. మొత్తం ప్రపంచం భూకంపం వచ్చేసి ఒక సునామీ వచ్చినప్పుడైతే అన్ని దేశాలు భూమి కదిలింది కదా. అలాంటి ఇంకొకటి సునామీ వస్తే మొత్తం భూమి అంతా కింద మీద కావడానికి మనం నిద్రపోయిన వాళ్ళం కళ్ళు తెరిచే లోపలనే ఫినిష్. కళ్ళు మూసి తెరిచే లోపల అవుతుందంటే అలా ఒక సెకండ్ పట్టదు. మనం దానికోసం ఎదురు చూసుకుంటూ కూర్చుంటే లాభం లేదు, అది ఏ క్షణమైనా వస్తుందంటారు భగవంతుడు. దాని తర్వాత ఏంటి నువ్వు అసలు భవిష్యత్తు ఫ్యూచర్ అది ఆలోచించు. దానికోసం నువ్వు ఇప్పుడేం చేయాలి, ముందు నుంచే రెడీ చేసుకో అంత. అక్కడ చేర్చడం కోసం నేను ముందే వచ్చానంటాడు ఆయన. రాబోయే ప్రపంచం కోసం ఇది వెళ్ళబోతుంది, ఇది పోయేదానికోసం ఎందుకు ఆలోచిస్తావు? వచ్చేదాని గురించి ప్రిపేర్ అయ్యిండు. నువ్వు పోయేదాని గురించి ఎంత ఏడ్చినా రాదు, వచ్చేదానికోసం ఎంత ప్రయత్నం చేస్తే అంత లాభం. సో దానికి అందుకోసం మనకి భగవంతుడు ముందు నుంచే అవేకనింగ్ అని మేల్కొల్పు, మనల్ని మేల్కొల్పి మనల్ని రెడీగా చేస్తున్నారు దానికోసం. సో అలాగా కొన్ని ఫ్యూ క్లిప్పింగ్స్ మీరు మెడిటేషన్ గురించి, కొన్ని విజువల్స్ కూడా చూడొచ్చు మెడిటేషన్ లో. సో మన యొక్క పర్సనాలిటీ అనేది, వ్యక్తిత్వం ఏదైనా సరే, మన యొక్క ఆలోచన సీడ్స్ అన్నమాట. Thoughts are the seeds of your actions. So, మనం ఇంతవరకు ఎన్ని కర్మలు చేస్తూ వచ్చేసామో వాటికి బీజం అనేది మన ఆలోచన. మన ఆలోచనలు ఎలా ఉంటే మన యొక్క ఫీలింగ్స్ దాని అనుసారంగా ఉంటాయి. మన ఆలోచన పాజిటివ్ గా ఉందనుకోండి, చాలా ఉన్నతంగా ఉంది, అప్పుడు మనలో ఉన్న భావాలు కూడా ఫీలింగ్స్ కూడా అలాంటివే ఉంటాయి. ఆలోచన నెగిటివ్ ఉందనుకోండి, మన ఫీలింగ్స్ కూడా నెగిటివ్ గానే ఉంటాయి. సో మన ఫీలింగ్స్ ఎలా ఉంటే మనలో ఆ ఎనర్జీ ఏదైతే ఫ్లో అవుతూ ఉంటుందో, మన హావభావాలది ఎమోషన్స్ కూడా దాన్ని బట్టి ఉంటాయి. ఆలోచన అనుసారంగా మన ఎమోషన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. అలాంటి ఎమోషన్స్ బట్టి ఒక స్థిరమైనటువంటి ఎనర్జీ స్టెబిలైజ్ అవుతుంది, దాన్ని యాటిట్యూడ్ అంటాం. యాటిట్యూడ్ అనేది మానసిక స్థితి అనేది ఆలోచనలు వస్తూ 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 ఒక దాంట్లో సెటిల్ అయిపోవడం అనమాట, సెటిల్డ్ వే ఆఫ్ థింకింగ్ అనమాట. ఇంకా పాజిటివ్ నెగిటివ్ అని కాదు, సెటిల్ అయిపోయారు, ఇదే బస్ నేను చేయాల్సింది ఈ రకంగానే ఆలోచన, అది యాటిట్యూడ్ గా మారిపోయి మానసిక స్థితి అనేది అలా ఉంటుంది అనమాట. మళ్ళీ మన మానసిక స్థితి ఎలా ఉంటే పాజిటివ్ గా నెగిటివ్ గా దాన్ని బట్టి మన మాటలు అలాగే వస్తాయి. ఒక వ్యక్తి పట్ల మనకి మంచి సదభిప్రాయం ఉందనుకోండి, వాళ్ళ గురించి ఆలోచనలు అలాగే వస్తాయి మంచిగానే, మాటలు కూడా వాళ్ళ గురించి మంచిగా చెప్తాం. నెగిటివ్ ఉందనుకోండి వాళ్ళ గురించి ఆలోచన వాళ్ళ వ్యక్తిత్వం పైన. సో మన ఫీలింగ్స్ అనేవి ఎమోషన్స్, మళ్ళీ మాటలు కూడా అలాగే వస్తాయి. దాంతోపాటు వాళ్లతో బిహేవ్ చేయడం ఎలా ఉంటుంది, మన పనులు కూడా కర్మలు. ఎలాంటి ఆలోచన ఉంటే వాళ్ళ గురించి మనకు ఫీలింగ్స్ ఎమోషన్స్ అలాంటి కర్మలు. వాళ్ళతో బిహేవ్ చేయడం కూడా ఎలా ఉంటుంది, ఆలోచన ఎలా ఉంది వాళ్ళ గురించి దాన్ని బట్టే ఉంటాయి. వాళ్ళతో పాజిటివ్ గా బిహేవ్ చేయాలా నెగిటివ్ గా, అలా మన యాక్షన్స్ ఎలా ఉంటే మన యాక్షన్స్ ని బట్టి, మన కర్మలను బట్టి మన యొక్క బిహేవియరల్ ప్యాటర్న్, వ్యవహారం అంటారు చూడండి, బిహేవియర్ దాన్ని అంటారు అనమాట. వీళ్ళ బిహేవియర్ ఎంత వెంట పట్టుకొని అడిగి మొదలైంది ఎక్కడి నుంచి, ఆలోచన బట్టి. కొందరిది పాజిటివ్ గా ఉండొచ్చు, కొందరిది నెగిటివ్ గా ఉండొచ్చు. సో ఆ బిహేవియర్ అనేది ఏంటిది, అది మన యొక్క ఒక క్యారెక్టర్, ఒక పర్సనాలిటీ లాగా తయారవుతుంది. దాన్ని మన యొక్క వ్యక్తిత్వం అంటారు అనమాట. అది మంచి మనిషి అంటారు, చెడు మనిషి అంటారు కదా. మంచి వ్యక్తి అనొచ్చు, చెడు వ్యక్తి అనొచ్చు, దీన్ని బట్టి సమాజంలో రెండు ఉంటాయి. ఆ రెండిట్లో నుంచి మీరు ఏది తీసుకుంటున్నారు, రెండు కాయిన్ కి టూ సైడ్స్ ఉన్నట్టుగా మంచి చెడు రెండు ఉన్నాయి. అందులో మీరు ఎప్పుడు మంచి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రతి విషయంలో మీకు మంచి ఆలోచనలు వస్తూ ఉన్నాయి, మంచి బిహేవియర్ ఉంటుంది, మీ యొక్క వ్యక్తిత్వం మంచిగా ఉండడం వల్ల ఒక మంచి వ్యక్తిగా గుర్తించబడతారు. అప్పుడు మీ యొక్క క్యారెక్టర్ అనేది, పర్సనాలిటీ అనేది మీరు చేసే కర్మలను బట్టి అనమాట. దానికి బీజం మన ఆలోచన, మన ఫీలింగ్స్, ఎమోషన్స్. సో అదే మన యొక్క డెస్టినీ. చివరి వరకు మనం ఏది కంటిన్యూ చేస్తే అదే అనమాట. సో దానికి కూడా మళ్ళీ ఏంటి కారణం అనేది మన థాట్స్. అలాగే ఎందుకు రావాలి, ఒక వ్యక్తి గురించి కానీ ఒక సిచ్యువేషన్ గురించి కానీ అందరూ మంచివాడంటే నేను చెడ్డవాడని ఎందుకు అంటున్నాను అట్లా, దానికి ఏంటి కారణం? లేదా 99% చెడ్డవాడన్న వాళ్ళని నేను మంచివాడని ఎందుకు అంటున్నాను, దానికి రీజన్ ఏంటి? నాకెందుకు అలాంటి ఆలోచన వస్తుంది వాళ్ల పట్ల? దానికి అంతవరకు నాకు ఆ వ్యక్తి పట్ల ఉన్న నమ్మకం ఏదైతే ఏర్పడిందో, బిలీఫ్ సిస్టమ్ కదా, ఈ వ్యక్తి అంతే ఒక యాటిట్యూడ్ తయారైపోయింది, బిలీఫ్ అనమాట. చెడ్డవాడు బస్ అంతే, జాగ్రత్తగా ఉండాలనేది నాకు ఎప్పటి నుంచో మెమరీ ప్యాటర్న్ తయారైపోయింది. దాన్ని బిలీఫ్ సిస్టమ్ అన్నారు. సో అట్లా భగవంతుడి గురించి, మన యొక్క రిలీజియన్ గురించి, మన ట్రెడిషన్స్ గురించి, పుట్టిన దగ్గర నుంచి మనకి ఇట్లాంటి బిలీఫ్ సిస్టమ్స్, మనం ఉన్న వాతావరణం గురించి, మనం చదువుతున్న స్కూల్ గురించి, మన ఎడ్యుకేషన్ గురించి, మనం పుట్టి పెరుగుతున్న ప్రపంచం గురించి మనకి ఎన్నో రకాల బిలీఫ్ సిస్టమ్స్ అనేది కొన్ని ఏర్పడుతున్నాయి. అది రైట్ ఆర్ రాంగ్ గా మనకే తెలియదు, కానీ మనం సెటిల్ అయిపోయాం వాటిల్లో అలాంటి నమ్మకాలతోటి అనమాట. అది మధ్యలో వచ్చినాయి, అవి కూడా మనకి పుట్టుకతో వచ్చినాయని కాదు, అది మధ్యలో వచ్చినాయి అంటే మళ్ళీ మధ్యలో మారచ్చా లేదా, మారే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట బిలీఫ్ సిస్టమ్స్. కానీ అందరిలో ఒక్కలాగా ఉండవు బిలీఫ్ సిస్టమ్స్, ఎవరిది వాళ్లకే ఉంటాయి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ బట్టి అనమాట. ఆ బిలీఫ్ సిస్టమ్స్ అనేది దేని బట్టి డెవలప్ అవుతున్నాయి, వాళ్ళ యొక్క, అరే నీకేం తెలుసు నన్ను అడుగు, నాకు అనుభవం ఉంది, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, దాన్ని బట్టి నేను నమ్ముతున్నాను, ఆయన చెడ్డోడా మంచోడా కావాలంటే విను చెప్తా నేను ఏం చేశాడో, నీకేం తెలుసు, పైకి చూడడానికి అట్లా కనిపిస్తున్నాడు కావచ్చు, నా అనుభవం చెప్తా విను, నీకు కావాలంటే ఆయన ఎట్లాంటి వాడో ఏం చేశాడో అని చెప్పిస్తా ఎక్స్పీరియన్స్. అది ఒక బిలీఫ్ సిస్టమ్ అయిపోయింది నమ్మకంగా, దాన్ని బట్టి మన బిహేవియర్ ప్యాటర్న్ అట్లా తయారైంది. సో అట్లా మన మనుషులలో కూడా ఎన్ని రకాలుగా ఉన్నారని చెప్పుకున్నాం కదా. సో అలాంటి దేవతలైనా సరే, మహాత్మలైనా, పుణ్యాత్మలైనా, పాపాత్మలైనా, అది వాళ్ళు ఎలా పుట్టారు అనేది కాదు, దాంట్లో ఏం తేడా లేదు. అందరూ మాతృగర్భంలో పుట్టిన వాళ్ళే దేవతలైనా, మహాత్మలైనా, మనుషులైనా, పాపాత్మలైనా. పుట్టింది మనుషులకే, వాళ్ళు పుట్టుక మనుషులాగానే పుట్టారు, కానీ పుట్టి వాళ్ళల్లో ఉన్నటువంటి గుణాలు, వాళ్ళు వాళ్ళ యొక్క అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేసిన కర్మలు, వాటిని బట్టి వాళ్ళు పుణ్యాత్మ, దేవాత్మ, మహాత్మ. పుట్టగానే గాంధీజీని మహాత్మ అన్నారు ఎవరైనా? పోర్బందర్లో ఆయన గుజరాత్ లో పుట్టిన రోజు నుంచే ఆయనను మహాత్ముడని పిలిచారా? కరంచంద్, ఏం పేరైనది, మోహన్ దాస్ కరంచంద్, అంతే. గాంధీ అనేది తర్వాత, మహాత్ముడు అనేది తర్వాత వచ్చింది కదా ఆయన పేరు, ఆ టైటిల్ అనేది. ఎలాంటి ఆత్మ అయినా అనేది ఆ గ్రేడేషన్స్ తర్వాత ఇస్తారు మనుషులు, వాళ్ళు పోయిన తర్వాత. చాలా పాపాలు చేసి పోయిన వాడిని ఏమంటారు, పోయాడు పాపిష్టి వాడు, పాపాత్ముడు, పోయింది పీడ వదిలింది భూమికి భారం పోయింది అంటారు కదా. జబోహత్ పాప్ కరికే చెల్ల జాతి మర జాతి తో ఉన్కో క్యా బోల్తే ఉన్కే లియే అచ్చా హువా పాపాత్మ మర గయా తో ఉన్కో జైసే పేదా హోతే హి ఉన్కో నహీ బోలే ఐసే పాపాత్మా ఉన్కే కర్తవ్య జో థే జీవన్ మే వో దేఖ్ కర్కే ఉన్ జానే కే బాద్ వో టైటిల్ దేతే ఐసే గాంధీజీకి. ఆయన కూడా పోయాక ఆయన కర్మలను బట్టి మహాత్ముడు. దేవతల్ని కూడా వాళ్ళని దేవతలుగా ఉన్నప్పుడు దేవతా దేవత అని పిలవరు, వాళ్ళు పోయాక మనం తలుచుకుంటూ వాళ్ళని దేవత అంటున్నాం కదా ఇప్పుడు, అలాంటి వాళ్ళు లేరు కాబట్టి. సో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ సమాజం అంతా వాళ్లే ఉంటారు, వాళ్ళని వాళ్ళు దేవతా దేవత అని పిలుచుకోరు, వాళ్ళందరూ అలాగే ఉంటారు. సో మన యొక్క అంతరాత్మలో ఉండేటువంటి క్వాలిటీస్ అనేది అవి చాలా హయ్యర్ అన్నమాట, ఉన్నతమైనటువంటి విలువలు కాబట్టి దాన్ని హయ్యర్ పర్సనాలిటీ. మీరు సోల్ కాన్షియస్ లో ఉండడం అంటే అది హయ్యర్ పర్సనాలిటీ, అంతరంగిక వ్యక్తిత్వం. మన బాడీ కాన్షియస్ లో ఉండడం అంటే మన పొజిషన్, స్టేటస్ ఇవన్నీ మధ్యలో వచ్చాయి, మధ్యలో పోతాయి. వీటి కాన్షియస్ లో ఉండి మనిషి అహంభావంలో ఉండడం అంటే లోయర్ కాన్షియస్ లో ఉండడం, లో కాన్షియస్ అన్నమాట. కానీ మునులు, ఋషులు, మహాత్ములు ఇలాంటి వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందంటారు, మహోన్నత స్థితి కదా. వాళ్ళ ఆలోచనలు చాలా ఉన్నతమైనవి, ఎందుకంటే వాళ్ళు ఈ వాల్యూస్ పైన ఆధారపడి ఆలోచనలు చేస్తూ ఉంటారు. సోల్ కాన్షియస్ లో, బాడీ కాన్షియస్ తోటి కాదు, మధ్యలో వచ్చిన వాటి పొజిషన్, స్టేటస్ వీటి ఆధారంగా ఆలోచనలు చేయరు, నిర్ణయించరు కాబట్టి వాళ్ళది హైయెస్ట్ అనమాట. సో అలా మన యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ కూడా ఎప్పుడు చాలా హైగా ఉండాలి అని అంటే సోల్ కాన్షియస్, సోల్ యొక్క వాల్యూస్ ఉండాలి, బాడీ కాన్షియస్ లో ఉండకూడదు. అది కామన్, అది ఎవరికైనా ఉంటుంది అట్లా అనమాట. సో మన మనస్సు, బుద్ధి, సంస్కారము, ఇవి మూడు మన అంతరాత్మలో ఉండేటువంటి శక్తులు. ఈ మన వ్యక్తిత్వం అనేది తయారవుతుంది మనస్సు, బుద్ధి, సంస్కారాల యొక్క ఆధారంగా. మనం నిర్ణయించి ఆలోచించిన వాటిని, నిర్ణయం తీసుకుని ఏదైతే చేస్తున్నామో వాటిని బట్టి మన సంస్కారాలు, ఇంప్రెషన్స్ క్రియేట్ అవుతున్నాయి. త్రీ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్ అని చెప్పుకుంటాం వీటిని అనమాట, మైండ్, ఇంటలెక్ట్, సంస్కారస్ అని. సో మన మనసులో ఉత్పన్నమయ్యేటువంటి మన ఆలోచనలను బట్టి మన యొక్క థాట్ వేవ్స్ అనేది ఆల్ఫా, బీటా, థీటా, డెల్టా వేవ్స్ అనేది ఈజీ ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ అని సైంటిఫికల్ గా మనం వాటితోటి రికార్డ్, హార్ట్ బీట్స్ ఎట్లా అయితే మనం ఈసీజీ తోటి రికార్డ్స్ గ్రాఫ్ తీస్తాం కదా, ఈ గ్రాఫ్ అనేది ఈజీ అనేది థాట్ వేవ్స్, థాట్స్ అనేది ఆలోచనలు మనసులో వస్తాయి. మనస్సు యొక్క ప్రతి ఆలోచన, ఎవ్రీ థాట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ వేవ్ లెంత్, దాని వేవ్ లెంత్స్ ఉంటాయి. మ్యాగ్నెటిజం ఉంది, మ్యాగ్నెట్స్ అన్నప్పుడు దాని యొక్క మ్యాగ్నెటిజం వేవ్స్ ఉంటాయి కదా, అది మనకు చూడడానికి కనిపించకపోవచ్చు. కానీ తన చుట్టూ మీరు ఒక నీళ్ళు పెట్టండి, ఆలు పెట్టండి, తెల్లవారులేశాక పిన్స్ అన్నింటినీ మీరు దూరం చేశాక కూడా ఒకటికొకటి అది అటాచ్ అయి ఉంటాయి, మ్యాగ్నెటిజం వాటిలో వచ్చేస్తుంది, ఛార్జ్ అయిపోతాయి అన్నమాట. ఆ ఫీల్డ్ లో ఉన్నంతసేపు వాటికి ఛార్జింగ్ వచ్చేస్తుంది. అది ఉన్నంత సమయం అవి అతుక్కుని ఉంటాయి అటాచ్ అయిపోయి మ్యాగ్నెట్స్ లాగా. అది పోయాక దూరం తీసేస్తే ఆ పవర్ ఉండదు వాటికి అనమాట. బట్ అది మనకి కనిపిస్తుందా కంటికి? అట్లా మన ప్రతి ఆత్మలో ఉండే మన ఆలోచన తరంగాలు అనేది మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని వ్యక్తుల్ని ప్రభావితం చేస్తున్నాయి. కానీ మనకు కనిపిస్తున్నాయా? నేను అన్నంత మాత్రం నాకే, వాళ్ళకి ఏంటంట, నేనంటే నాకు తప్పు, నాకేదన్నా అయితే నేను ఏదన్నా ఆలోచిస్తే అది నాకే కదా, మీకెందుకు అంటారు. కానీ ఆ ఆలోచన వేవ్స్ అనేది వాతావరణంలో చుట్టూ అందరిపైన ఎఫెక్ట్ చూపిస్తాయి, ఛార్జ్. మనం చాలా హ్యాపీగా ప్లెజెంట్ గా ఉన్నాం అనుకోండి, మన వైబ్రేషన్స్ అన్ని అందులో వచ్చిన వాళ్ళకి కూడా, మనతో ఉండే వాళ్ళకి కూడా అలాగే హ్యాపీగా ఉంచుతాయి, పీస్ఫుల్ గా ఉంచుతాయి. మనం చాలా కోపంగా ఇరిటేటివ్ గా ఉన్నాం అనుకోండి, ఎంత ప్రశాంతంగా ఉన్న వాళ్ళు కూడా అందులోకి వచ్చేసి సీరియస్ అయిపోతారు. ఆ వాతావరణమే అలాగా ఛార్జ్ అనమాట, అలా అయి ఉంటుంది. కాబట్టి సా వేవ్ లెన్స్ అనేది సైన్స్ కూడా, మనకి డాక్టర్స్ డెత్ కూడా ఎప్పుడు ఈ బ్రెయిన్ వేవ్స్ అనేది కదా, కోమాల్లో ఉన్న వ్యక్తిని కూడా వీళ్ళు ఏదో డబ్బులు లాగడం కోసం పెట్టుకున్నారంటారు. కానీ మీరంత మాత్రాన వాళ్ళు పేషెంట్ అలాగా డెత్ని డిక్లేర్ చేయరు. వాళ్ళు ఎంతవరకు అయితే ఈ గ్రాఫ్ బ్రెయిన్ వేవ్స్ అబ్సెంట్ అవ్వో అంతవరకు దాన్ని క్లినికల్లీ డెత్ అని సర్టిఫికెట్ ఇవ్వలేరు వాళ్ళు. సో అలా మన ఆలోచనలు చాలా ప్యూర్ గా ఉన్నట్టయితే గనక, డివైన్ థాట్స్ ఉంటే మన యొక్క మనోమయ కాయ అని చెప్తారనమాట దీన్ని. కాబట్టి ఇన్నర్ పర్సనాలిటీ అనేది ఏదైతే అంటున్నామో, మన అంతరంగిక శరీరం అనేది ఒకటి సూక్ష్మ కాయ అనేది తయారవుతుంది ఆలోచనలను బట్టి. సో దీని యొక్క లెంత్, దీని యొక్క ఒరా అనేది మనం ఎంతగా అంటే మనం ఇక్కడ చేసే ఆలోచన విషయం అంతా కూడా వ్యాపించే విధంగా మనం దాన్ని పెంచుకుంటూ పోవాలి ఆరాని పాజిటివ్ గా అనమాట. సో యోగులు తపస్వీలు చేసే సాధన అనేది దీనికోసం. సో అలాగే బ్యాడ్ సోల్స్ ఉంటే, చాలా ఇంప్యూర్ సోల్స్ ఉంటారు, వాళ్ళ ఆలోచనలన్నీ ఇంప్యూర్ గా ఉంటాయి అనుకోండి, అలాంటి వాళ్ళ ఎవరా ఇట్లా బ్రైట్ గా కనిపించదు. ఇది కెలియన్ ఫోటోగ్రాఫ్ అని కొన్ని ఫోటోగ్రాఫ్స్ ద్వారా తీసినటువంటివి. అసలు అలాంటి వాళ్ళవి చాలా డార్క్ గా వస్తాయి, బ్రైట్ గా కనిపించదు వాళ్ళ ఎవరా అనమాట. మిక్స్చర్ ఉంటే మిక్స్డ్ గా ఉంటాయి, బ్రైట్ గాను డార్క్ గాను. ఇలాంటి కొన్ని ఈవిల్స్ కూడా అలాగే కొంతమంది తెల్లగా కనిపిస్తే కొంతమంది నల్లగా కనిపించే అంటారు చూడండి. అలా సూక్ష్మ కాయ అనేది వాళ్ళది అలా ఈ ఆలోచనలను బట్టి ఒక ఆరా అనేది తయారవుతుంది. సో అలా మన ఆలోచనలు బట్టి మన యొక్క బ్రెయిన్ రైట్ హెమిస్ఫియర్ లెఫ్ట్ హెమిస్ఫియర్స్ అనేది మన మంచి సాఫ్ట్ ఫీలింగ్స్ అనేది ఎప్పుడైతే ఉంటాయో రైట్ హెమిస్ఫియర్ యాక్టివేట్ చేస్తాయి. ఎప్పుడు లాజికల్ గా వర్బల్ గా హార్డ్ థింకింగ్ ఉంటే లెఫ్ట్ హెమిస్ఫియర్ యాక్టివేటివ్ గా ఉంటుంది. సోల్ బాడీ రిలేషన్ ఏంటి అన్నప్పుడు, సోల్ అనేది ఆత్మ ఒక డ్రైవర్ గా అయితే మన శరీరం ఒక కార్ లాగా వాహనం, ఆత్మ సారథి అయితే రథం అనేది మన శరీరము. శాస్త్రాల్లో అట్లా చెప్పారు, మోడర్న్ లాంగ్వేజ్ లో అయితే ఇప్పుడు డ్రైవర్ గా కార్ గా చెప్తారు. ఆత్మ ఒక డైమండ్ అయితే బాక్స్ ఏంటి శరీరం, మస్తక్ మని అంటారు కదా ఆత్మని, నొసటి మెరిసే అద్భుత తార అంటారు, బ్రుకుటీకి బిచ్చి మెచ్చి మక్తా హో జప్సితార అంటారు, మస్తక్ మని అంటారు. ఎక్కడ ఉంటది మని? మస్తకంలో. ల్యాంప్ అంటారు ఒక దీపం అయితే గుడి లాంటిది శరీరం, ఇమేజ్ మూర్తి అనమాట. ఒక గుడిసెలో దీపమైనప్పుడు మన ఆత్మ ఒక మూర్తి అయితే ఒక టెంపుల్ మందిరం లాంటిది మన శరీరం అనమాట. యాక్టర్ మన ఆత్మ అయితే ఈ వస్త్రం అనేది శరీరం, మేల్ కావచ్చు ఫిమేల్ శరీరం ధరించేది మన ఆత్మ అనమాట. ఎప్పుడు పురుషులుగా ఉంటే పురుషులుగానే పుడతారనేది ఏం లేదు, అహంభావంతో కూడా మనం కర్మలు చేయకూడదు. అలాంటి కర్మలు చేస్తే మళ్ళీ వచ్చే జన్మలో స్త్రీలుగా పుట్టి అనుభవించాల్సి రావచ్చు. ఇప్పుడు లాజిక్ అనేది ఆలోచిస్తే ఈ రోజులలో చాలా చెట్ అనేది ఏంటిది, భ్రూణ హత్యలు కదా ఆడపిల్లలుగా పుట్టడం అంటే. మరి ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళని చంపుతున్నది ఎవరు? భ్రూణ హత్యలు కడుపులో ఉండగానే చంపుతున్నది ఎవరు? వాళ్ళని సొంత తల్లిదండ్రులే. జన్మనివ్వాల్సిన వాళ్ళే వాళ్ళని చంపే కఠోరమైనటువంటి మనసు అలవాళ్ళుగా అవుతున్నారు అని అంటే అది ఎంత కారణమేంటి? అది వాళ్లపైనే ఉంది, వాళ్ళని కంటున్న తల్లిదండ్రులపైనే ఉంది ఆధారపడి జన్మనివ్వాలి. కొంతమంది ఆడపిల్లలు ఎప్పుడు పుట్టాలా, మా ఇంట్లో రావాలి, అదికైనా తెచ్చుకుందామన్నట్టుగా ఉన్నారు ఆడపిల్లల కోసం. అలాంటి వాళ్ళ దగ్గర పుట్టట్లేదు, అలాంటి వాళ్ళ దగ్గర పెట్టి అనుభవించవచ్చు కదా. కానీ వీళ్ళకి ఇలాంటి తల్లిదండ్రులే ఎందుకు దొరుకుతున్నారు చంపాలని ఆలోచించే వాళ్ళు? అంటే వాళ్ళు ఒకప్పుడు ఆడపిల్లల గురించి అలాంటి పనులు చేస్తేనే కదా వాళ్ళకి అలాంటి తల్లిదండ్రులు ఈరోజు ఆడపిల్లంటే ఇలాగా శిక్షించాలని దొరుకుతున్నారు. సో అది ఎప్పుడు వచ్చేసిన కర్మ, ఇలా ఆడపిల్లగా పుట్టి మళ్ళీ అనుభవించి రావచ్చు కదా, పుట్టకుండానే ఆ శిక్ష నరకం అనుభవించాల్సి రావచ్చు. అదేదో చేసుకున్న కర్మల లెక్కాచారాలంటే మనం ఇలా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ పోతే అనిపిస్తుంది అలాగనమాట. మనం చేసిన కర్మల ఫలాలు ఎప్పటికైనా అనుభవించక తప్పదంటారు. సో శరీరం భౌతికమైంది అయితే ఆత్మ భౌతిక శక్తి అంటారు. ఆత్మ అవినాశి అయితే శరీరం వినాశి అన్నమాట. ఆత్మలో చైతన్యత ఉంది, శరీరంలో అచేతనమైంది. ఆత్మ పోతే ఏమి కదలికలు ఉండవు శరీరానికి అన్నమాట. ఆత్మ అనేది ఒక చైతన్యమైన అద్భుత సితార స్వరూపంలో ప్రకాశిస్తుంది అంటారు. సో ఆత్మకి ఎవరు ఒప్పుకుంటేనే అది ఆత్మ, ఒప్పుకోకపోతే ఆత్మ కాదని కాదు. అది ఎవరు ఏమనుకున్నా సరే ఆత్మ, ఆత్మనే ఒక చైతన్యమైన బిందు స్వరూపంలో ఆత్మ ప్రకాశిస్తూ శరీరాన్ని నియంత్రిస్తూ కర్మలు చేస్తుంది ఆత్మ. ఆత్మలో ఉండేటువంటి సాత్ గుణ, ఏడు గుణాలు ఏవైతే ఉంటాయో సత్తో గుణాలు అంటారు వాటిని, ఆత్మ జ్ఞాన స్వరూపము, ఆత్మ ప్రేమ స్వరూపము, పవిత్ర స్వరూపము, ఆత్మ సుఖ స్వరూపము, శాంత స్వరూపము, ఆనంద స్వరూపం, శక్తి స్వరూపం. ఈ ఏడు గుణాలు మన ఆత్మలో మూల గుణాలు. ఆత్మ పంచభూతాలతో తయారు కాలేదు, కానీ ఆత్మ ఉంది ఈ ఏడు గుణాలతో. ఏదైతే శరీరానికి తయారైందో ఆ శరీరం యొక్క పంచతత్వాలు శరీరానికి లభిస్తే ఆరోగ్యంగా ఉంటుంది. ఆత్మ హెల్దీగా ఎప్పుడు ఉంటుంది అంటే ఆత్మలో ఉండే ఏడు గుణాలు ఆత్మకి ఎప్పుడైతే లభిస్తాయో ఎక్కడైతే అక్కడ ఆత్మ హెల్దీగా ఉంటుంది. అశాంతిగా పనిచేయడం అంటే అన్హెల్దీ అనమాట ఆత్మ యొక్క బిహేవియర్. ఆత్మ బీమారుంది, ఆత్మకు కావాల్సిన శాంతి యొక్క అట్మాస్ఫియర్ లేదు ఆత్మకి, అందుకని అశాంతి అయిపోతుంది. అశాంతిగా బిహేవ్ చేస్తుంది ఆత్మ, అన్హెల్దీ అనమాట. దుఃఖీగా ఉంది ఆత్మ అంటే అన్హెల్దీ అనమాట. సుఖము కంఫర్ట్ అనేది లేదు ఆత్మకు, అది లోపించింది. అలాంటి అట్మాస్ఫియర్ లేదు ఆత్మకి. అందుకని మనసు ప్రశాంతత లేని వాళ్ళు, డిప్రెస్ అయిన వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళకి అశాంతి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, అలాంటి మాటలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వీళ్ళని కొత్త ప్లేస్ లోకి తీసుకెళ్ళండి, హ్యాపీగా ఉంచే చోటు తీసుకెళ్ళండి అంటారు కదా. కానీ అది ఫిజికల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని చూస్తున్నాం మనం. కానీ మనుషుల్లో మనసు అలా ఉంటేనే కానీ ఆత్మకి అలాంటి మానసిక సుఖం అనుభవం కాదు. సో ఇందులో ఉన్నటువంటి ఈ మూడు సెంటెన్స్ లలో ఇది రైట్, ఐ ఆమ్ ఏ సోల్ ఇన్ మై బాడీ, మన ఆత్మ ఈ శరీరంలో, నేను ఆత్మ నా శరీరంలో ఉన్నాను. సో యోగా అన్నప్పుడు ఒక లింక్ అంటాము, జాయింట్ కనెక్షన్, యూనియన్, మీటింగ్, గుర్తుకు చేయడం, జ్ఞాపకం, రిమెంబరెన్స్, మనసుతోటి చేసేది కూడా యోగమే. రిలేషన్షిప్ లో కూడా సంబంధాలు యోగమే అంటారు, కమ్యూనియన్, కనెక్షన్ అనమాట యోగం అంటే అర్థాలు. సో ఈ రాజయోగం యొక్క మీనింగ్ అంటే సుప్రీం రాజా, అన్ని యోగాల కంటే కూడా సుప్రీం ఫాదర్ తోటి లింక్, భగవంతుడితోటి కాబట్టి హైయెస్ట్ మెథడ్, అలాగే హైయెస్ట్ అచీవ్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి దీన్ని రాజయోగం అని చెప్తున్నాం. ఫిజికల్ లెవెల్లో ఉంటుంది లింక్ అనేది, కనెక్షన్ మెంటల్ లెవెల్లో ఉంటుంది, మనసుతోటి మనసుకు మధ్యలో, వస్తువుకి వస్తువుకి మధ్యలో ఉంటుంది ఫిజికల్ గా. అలాగే స్పిరిచువల్ గా అంటే ఆత్మకి పరమాత్ముడితోటి యోగం అనేది, ఇది హైయెస్ట్ లింక్ అన్నమాట. అలా ఆత్మ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం మనం సైంటిఫికల్ గా ఏంటి అంటే ప్రూఫ్స్, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అనేవి కొన్ని ఎంతో మంది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ అని కొన్ని, రీబర్త్ అంటే హిప్నోటిక్ రిగ్రెషన్ తోటి ఎంతో మంది వాళ్ళ పూర్వజన్మ గురించి చెప్పిన నిదర్శనాలు చాలా ప్రాక్టికల్ గా అన్నమాట ప్రూఫ్ అయినాయి ఎన్నో అలాంటి ఘటనలు. అంటే సైకియాట్రిస్ట్ హిప్నాటిస్టులు అందరూ వెళ్తూ వాళ్ళని వెంబడించి వాళ్ళ గత జన్మలు ఎక్కడికి వెళ్దామంటున్నారు అక్కడ తీసుకెళ్లడం, వాళ్ళు చెప్పింది అక్యురేట్ గా పర్ఫెక్ట్ గా ఉండడం, వాళ్ళ యొక్క మాట్లాడే పద్దతి, వాళ్ళ బిహేవియర్ అన్ని కూడా అలా పాత జన్మలో లాగానే సంబంధికుల్ని గుర్తుపట్టి మాట్లాడేదంతా ప్రాక్టికల్ ప్రూఫ్స్. ఇది ఆత్మ పునర్జన్మ కానీ శరీరంది కాదు. అలాగే మెడిటేషన్ అనేది ఏంటంటే సెల్ఫ్ సజెషన్స్ అనమాట, సెల్ఫ్ టాక్. సో ఇందులో మనం మనసుతోటి మనం సంభాషణ ఆలోచనలతోటి కాబట్టి కమ్యూనికేట్ లవింగ్లీ టు ద మైండ్, మేక్ మైండ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. మీ మనసు సహకరించినంత వరకు మీరు మనస్సుని పరమాత్మతోటి జోడించలేరు. అందుకే మీ మనస్సు, యువర్ మైండ్ ఈజ్ ఎ గుడ్ సర్వెంట్ అంటారు, బట్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ మాస్టర్ అని చెప్తారు. మరి మంచి సర్వెంట్ లాగా పనిచేస్తుంది కాబట్టి అంత చాలా ఫ్రెండ్లీగా మంచిగా పనులు చేయించుకోండి. కానీ దాని చేతికి వదిలేశారనుకోండి మీరు చాలా ఘోరంగా ఇదైపోతారు. అందుకని దాన్ని ఇప్పుడు అలాగే విడిచిపెట్టద్దు. మనం ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండాలి, బట్ మనసును చాలా కన్విన్సింగ్ గా దానికి థాట్స్ ఇస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడు దాన్ని నిందించకూడదు. సో ఎప్పుడు ఆలోచనలు మనం ఈ మెడిటేషన్ లో మనం సెల్ఫ్ గురించి రియలైజ్ చేయడానికి ఆత్మానుభూతి పరమాత్మ చింతన కోసం ఫస్ట్ ఇది ఎప్పుడు మనం పెట్టుకోవాల్సిన ఆమె పాయింట్ ఆఫ్ లైట్. నేనెవరు ఒక ప్రకాశవంతమైన బిందు స్వరూపాన్ని చూడాలి, విజువలైజ్. ఇప్పుడు ఆ బిందు స్వరూపంలో నేనున్నటువంటి నా చుట్టూ ఉన్నటువంటి వాటన్నిటి నుంచి నా యొక్క ఆలోచనలను వేరుగా చేస్తూ డిటాచ్ అవుతూ నా ఆత్మపైనే ఫోకస్ చేస్తున్నాను. ఆలోచన శక్తినంతా మిగతా ఏవైనా ఆలోచనలు నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ప్రపంచం గురించి నా గురించి అని రిజెక్ట్ అక్సెప్ట్ చేయకూడదు, పోస్ట్పోన్ చేయాలి వాటిని. సో బేసిక్ ప్రిపరేషన్ ఫర్ మెడిటేషన్ అనమాట ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టేజెస్ ఏంటంటే మెడిటేషన్ లో 4 స్టేజెస్. ఫస్ట్ ఇనిషియేషన్ ఉంటుంది. ఎంత మీరు ప్రిపేర్ అయి ఉంటున్నారో అంత ప్రాక్టీస్ ఈజీ అవుతుంది. మెంటల్ గా ప్రిపరేషన్ లేకుండా మీరు ఎంత కూర్చున్న గంటల తరబడి అది ఏం ఎక్స్పీరియన్స్ కాదు. ఫస్ట్ ప్రిపరేషన్ అది ఉండాల్సింది మెడిటేషన్ లో ఇనిషియేషన్. మీకుందా ఇంట్రెస్ట్? దెన్ యూ కెన్ లర్న్, యూ కెన్ బిగిన్, యూ కెన్ ప్రాక్టీస్, యూ కెన్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ వెన్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. మీకే ఇంట్రెస్ట్ లేదు, వేరెవరో తీసుకుపోయి మీకు ఎంత ఎక్స్పీరియన్స్ చేయించాలన్నా మౌంట్ అబూకి తీసుకుపోయి కూర్చోబెట్టినా, హిమాలయన్ లో తీసుకుపోయి కూర్చోబెట్టినా ఏం కాదు అనుభూతి. మీ మనస్సు మీ కంట్రోల్లో ఉండి మీరు చెప్పిన మాట ప్రకారంగా వినగలిగితే మీ సజెషన్స్ ని, అదే మెడిటేషన్. అది గ్రేట్ అచీవ్మెంట్, ఫస్ట్ అచీవ్మెంట్. చేయాల్సింది ఫస్ట్ ప్రిపరేషన్ అంటే అది. నెక్స్ట్ మెడిటేషన్ కనెక్షన్ విత్ గాడ్, దెన్ కాన్సన్ట్రేషన్ అంటే స్టిల్నెస్ ఉండాలి ఆ కనెక్షన్ లో. దెన్ యూ విల్ రియలైజ్ ద పవర్స్, గాడ్స్ పవర్స్. సో మన సెల్ఫ్ గురించి కంటెంప్లేషన్ అనమాట. ఆత్మ యొక్క స్వరూపం ఏంటి, ఆత్మ జ్ఞానం మనకిచ్చిన దాని యొక్క స్మృతి, దాని విజువలైజేషన్, దాని ఎక్స్పీరియన్స్ ఫస్ట్ పార్ట్ మెడిటేషన్ లో మనం కూర్చున్నప్పుడు. ఆత్మానుభూతితో మెడిటేషన్ మనం ఎప్పుడైతే కనెక్షన్ విత్ ద గాడ్ అనమాట, భగవంతుడితోటి కనెక్షన్ జోడించి ఆత్మస్మృతిలో మన బ్రెయిన్ మధ్యలో ఆత్మ మనం ఇక్కడ బొట్టు పెట్టుకునే సర్ఫేస్ మార్కింగ్ ఇక్కడ చూపిస్తున్నాం. ఆత్మ గుర్తు కాని ఆత్మ ఉంటుంది బ్రెయిన్ మధ్యలో, ఒక పాయింట్ ఆఫ్ లైట్. దెన్ పరమాత్మ పరంధామ నివాసి కనెక్షన్, పరమాత్మ సంతానం నేను ఆత్మ అని భగవంతుని కూడా నా ముందు అలాగే చూడండి. దీపం పెట్టుకుని భగవంతుని చూడడం కాదు, లేకుండానే భగవంతుడి చైతన్యంలో బిందు స్వరూపాన్ని చూడండి. పరంధామ్ ఆకాశానికి పైన అరే గోల్డెన్ ప్రకాశం, ఆకాశం లాగా ఉంటుంది. అందులో ఒక అద్భుత సితారా పరమాత్ముడు, ఆయన ముందు నేను ఆత్మ, చైతన్యమైన ఆత్మనున్నాను. ఇది విజువలైజ్ చేయండి, ఇదే మెడిటేషన్. వింటున్నారా? విజువలైజ్ చేయండి దీన్ని. సో అందులో నుంచి భగవంతుడు, మీరు ఏ సంకల్పం చేయండి ఆ శక్తి ఆ రూపంలో మారిపోతుంది భగవంతుడి నుంచి మీలో వచ్చేది. అది ఫీల్ చేయండి, అది విజువలైజ్ చేయండి, మీరు అనుకున్న సంకల్పం అనుకున్నట్టుగా జరిగిపోతుంది. అదే సంకల్ప సిద్ధి అంటే, దానిలో అంత శక్తి ఉంది. ఈ విజువలైజేషన్ తోటి, ఈ రియలైజేషన్ తోటి మీరు ఏ సంకల్పాలు చేసినా ఆ శ్రేష్ట సంకల్పాలు సిద్ధిస్తాయి. అలా ఎంత స్టిల్నెస్ ఫోకస్డ్ గా మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఆ యొక్క పాయింట్ ఆఫ్ లైట్ భగవంతుడి ముందు మీరు ఒక ఆత్మగా ఎంత ఏకాగ్రత ఉంటే అంత కాన్సన్ట్రేషన్ అనమాట. ఒక పేపర్ పైన మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టి సూర్యకిరణాలు ఎంత ఫోకస్ చేస్తే అంత కాలిపోతుంది అది. అది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లేకుండా ఎంత పెట్టినా, ఎండలో పెట్టినా సమ్మర్ లో కాలదు. అట్లా మన పాపాలు భస్మమయ్యేది ఎప్పుడు అంటే, మన ఆత్మ శుద్ధీకరణ జరిగేది ఎప్పుడు అని అంటే, మనం పుణ్యాత్మగా పవిత్రాత్మగా అయ్యేది, భగవంతుడికి నచ్చే విధంగా అయ్యేది మనం ఈ కాన్సన్ట్రేషన్, ఆత్మ పరమాత్మ యొక్క స్మృతి ఏకాగ్రత. ఎంత సమయం ఉండగలుగుతున్నారు దాంట్లో అస్టిల్నెస్, అంత మనలో పాపాలు భస్మమయ్యే శక్తి వస్తుంది. పర్సనాలిటీ చేంజ్ అవుతుంది, మన వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది. మనం అనుకున్నది చేయగలుగుతాం, అనుకున్నది సిద్ధిస్తాయి సంకల్పాలు. ఎలా అనుకుంటే అలాగా ఆ సంకల్పాలకి ఎనర్జీ వస్తుంది అనమాట, థాట్స్ కి ఆ వేవ్ లెంత్ పెరుగుతుంది, పవర్ అనేది వస్తుంది దాంట్లో. గాడ్స్ పవర్ ఎప్పుడైతే దానికి జోడిస్తామో ఆ కనెక్షన్ లో మనం ఏ సంకల్పం చేసినా మన ఉన్నతి కోసం, ఇతరుల ఉన్నతి కోసం సిద్ధిస్తుంది. అలా విశ్వం కోసం చేయాలి మనం, విశ్వమే స్వర్గంగా మారాలని మనం చేస్తాం ఆ సంకల్పాలు మెడిటేషన్ లో అలాగా. సో దెన్ యూ ఎక్స్పీరియన్స్ దాట్ ఎనర్జీ ఫ్లోయింగ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఇన్నర్ సెల్ఫ్ అనమాట. మన ఆత్మ అంత శక్తివంతంగా తయారైన అనుభూతి. అలా మనం కాన్సన్ట్రేటెడ్ గా ఏకాగ్ర చిత్తంలో కూర్చోవాలంటే దానికి ఏకాంతత అవసరం, దానికోసం రోజు మనము భగవంతుడు మన కోసం తయారు చేసి పెట్టాడు అలాంటి సేవా కేంద్రాలు. కాసేపు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవాలి ఏకాంతంలో ఏకాగ్రతని, సైలెన్స్ గా. ప్రతి చోట బాబా రూమ్ ఉంటుంది మెడిటేషన్ రూమ్, అందరూ అక్కడ వెళ్లి చేసేది కన్వర్సేషన్, భగవంతుడితోటి మాట్లాడుకోవడం, ఆత్మిక సంభాషణ. దానికోసం ఏ మ్యూజిక్స్ ఉండవు, సైలెన్స్, సైలెంట్ గా మాట్లాడుకోండి బస్ భగవంతుడితో. ఇది పరంధామం అనేది ఈ మనమున్నటువంటి ఆకాశతత్వానికి పైన సూక్ష్మలోకి అందాటి పరలోకం అని ఆస్మాన్ సాత్వ ఆస్మాన్ అని చెప్పుకుంటారు కదా. పరంధామం అంతా రెడ్ గోల్డెన్ ప్రకాశంలో, ఆకాశం బ్లూగా ఎలా ఉంది స్కై, అది కూడా సాత్వ ఆస్మాన్ సిక్స్త్ ఎలిమెంట్ అంటారు. బ్రహ్మ మహాతత్వం రెడ్ గోల్డెన్ ప్రకాశంలో పరమాత్మ జ్యోతి స్వరూపుడు ముందు మనం ఆత్మ ఒక బిందు స్వరూపం లాగా అనుభూతి చేయాలి. ఇది పరంధామంలో, ఇది ఇమాజినేషన్, విజువలైజేషన్ అనమాట. ఎంతమంది ఆత్మలు ఉన్నాము, పరమాత్మ సుప్రీం, పరమాత్ముడికి నేను అతి చేరువుగా అతి సమీపంలో ఉన్న ఆత్మనని చూసుకోవడం విజువలైజేషన్. అందరం ఆత్మల్లాగానే ఉంటాం పరలోకంలో, పరంధామంలో. ఆ పరంధామం ముందు పరమాత్మ సమ్ముఖంలో ఆత్మ ఒక బిందు స్వరూపంగా మనం మెడిటేషన్ లో విజువలైజ్ చేసుకోవడం. ఏకాగ్రతతోటి ఎంత సమయం మనం కాన్సన్ట్రేటెడ్ గా ఉంటున్నాం అది ఇంపార్టెంట్. యోగం అంటే అంతే, ఇంకేం లేదు. ముక్కు ముసుకొని జపం చేసేది లేదు, తపస్సు చేసేది లేదు. సుఖాసనంలో హాయిగా ఆరాంగా కూర్చోండి బస్. చేయాల్సింది మెంటల్ పొజిషన్, ఇది మనసు పరమాత్మ ముందు స్థిరంగా నేను ఆత్మ బిందు స్వరూప్, పరమాత్మ బిందు స్వరూప్. కనిపిస్తుందా, చూస్తున్నామా? పరంధామంలో చూడండి, ఇక్కడ గుళ్ళు గోపురాల్లో చూడకండి, పరంధామంలో చూడండి. ఆయన ఉండే చోట అది, ఆయనే చెప్పుకున్న పరిచయం ఇది. అప్పుడు మీకు ఎంత ఎనర్జీ వస్తుందనేది ప్రాక్టికల్ గా చేసిన రోజు చెప్పండి. ఆ రోజు మీ సంకల్పాలు ఎంత సిద్ధి అవుతాయో చూడండి. మీరు అనుకున్న పనులు ఎంత నిరాటంకంగా జరుగుతాయో చూడండి. ఎంతమంది ఎంత ఆటంకాలు ఇస్తారన్నా పని మీరు అనుకున్నదే జరుగుతుంది. అలాంటి రిజల్ట్స్ వస్తాయి మీరు చేసిన రోజు. అది కూడా పొద్దున్నే చేయాలి, మార్నింగ్. మీరు మీ రొటీన్ మొదలెట్టక ముందే ఫస్ట్ చేశాక పనులు మొదలెట్టేసేయండి. ఆ రొటీన్ వ్యవహారాల గురించి కూడా చింతన చేయండి. బాగా భగవంతుడికి చెప్పండి, నాకు తోడుగా మీరే అన్ని పనులు చేసి పెట్టండి అని ఆయనకు అప్పగించేసేయండి బాధ్యతలు. అన్ని ఆయనే చూసుకుంటారు. ఆయన అన్ని చేశాక మనం ఎంత హ్యాపీగా ఉండడం కదా మన పని ఏంటి, హ్యాపీగా లివింగ్ అనమాట. అప్పుడు సంతోషంగా జీవిస్తాం. మనుషులపైన ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే, నేను చెప్పాను నువ్వు రాలేదు, నీ పని చేయలేదు, నా పని కాలేదు అని కూర్చుంటే అంతే అవుతుంది. పని కాదు, నువ్వు ఏడవాల్సి వస్తుంది. దాని బదులు భగవంతుడికి చెప్పేస్తే చేసేవాళ్ళని పంపిస్తాడైనా పని అయిపోతుంది, హ్యాపీ. బస్ మనకు కావాల్సింది కదా, ఎవరో చేయాలని ఎందుకు ఎక్స్పెక్టేషన్ అవసరం లేదు. ఆయన చెప్పండి, ఆయన ఎవరిని పంపించాలో పంపిస్తాడు చేసేవాళ్ళని. ఆయన ఒక్కడు కాదు, పది మంది చేసేవాళ్ళని పంపిస్తాడు ఆయన. పది మంది పని ఒక్కడు చేయగలిగేవాడిని పంపిస్తాడు మీ దగ్గరికి. అలాంటి ఆలోచనలు చేయండి. సో ఆయనకు చెప్పేస్తే చాలు ప్రతి పని, అది ఆయన చేసేస్తాడు. ఆ నమ్మకం, నిశ్చయం, కమ్యూనికేషన్ మనం అంతగా ఎంత నమ్మకంతో నిశ్చయంతో పెట్టుకుంటే అంత మనకి భగవంతుడు బందీ అయి ఉంటారు మనం చెప్పిన ప్రతి అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చడానికోసం. ఓం శాంతి. ఇప్పుడు కాసేపు సైలెన్స్ లో ఒక నిమిషం పరంధామంలో అలాంటి రెడ్ గోల్డెన్ ప్రకాశంలో ఆకాశానికి దూరంగా అఖండమైనటువంటి అలాంటి ప్రకాశవంతమైన బ్రహ్మ మహాతత్వంలో పరమాత్మ జ్ఞాన సూర్యుడు ఒక ప్రకాశవంతమైన అద్భుత సితార ముందు నేను ఆత్మను కూడా అతి సమీపంగా నా నిజస్వరూపంలో నా తండ్రిలాగానే నేను ఒక అద్భుత సితార స్వరూపంలో నా తండ్రికి అతి సమీపంగా నేను అతి చేరువుగా ఆ తండ్రి సమక్షంలో నా తండ్రి నుంచి అనేక దివ్య శక్తుల రూపి కిరణాలు అతి సమీపంగా ఉన్న నా పైన ప్రసరిస్తూ నేను కూడా ఆత్మను నా తండ్రిలాగానే సర్వగుణాల్లో సర్వశక్తులలో సంపన్నంగా తయారవుతూ ఉన్నాను. నా తండ్రి నుండి పొందినటువంటి దివ్య శక్తులు, ఈ దివ్య అనుభూతులు, ఈ శక్తిశాలి అనుభూతితో నా తండ్రి నుండి సెలవు తీసుకుని నేను ఒక అద్భుతమైన, దివ్యమైన, పవిత్రమైన ఆత్మగా నా తండ్రి దివ్య సన్నిధిలో నా జన్మ జన్మాంతరాల పాపాలు భస్మం చేసుకుని పావనమైన ఆత్మగా అనుభూతి చెందుతూ నా తండ్రి నుండి సెలవు తీసుకుని ఈ సాకార లోకంలో నా ఈ సాకార శరీరంలో ప్రవేశిస్తూ ప్రతి వారితోనూ ప్రేమపూర్వకంగా స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ అందరికీ నా తండ్రి సత్యపరిచయాన్ని తెలియచేస్తూ అందరూ నాలాగే సుఖమయ జీవితాన్ని ప్రశాంత జీవితాన్ని గడపడానికి తోడ్పడుతూ ఉంటాను. ఇదే నేను నా తండ్రి అయిన పరమాత్మడికి చేసే సేవ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి ఓం శాంతి. విష్ యూ హ్యాపీ పీస్ఫుల్ హెల్దీ వెల్దీ లైఫ్. ఓం శాంతి. వెళ్ళాక మళ్ళీ ఖచ్చితంగా పోస్ట్పోన్ చేయకుండా కంటిన్యూటీ ఉండాలి. ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తూ ఉండను. ఒకరోజు కూడా ఆపొద్దు. ఆ కమిట్మెంట్ తోటి వెళ్ళాలి. అంశాన్ని థ్యాంక్ యూ.
బహుత్ బహుత్ ధన్యవాద్. ఆదరణీయ ఉమారాణి బేన్ కా ఇత్నా టైట్ షెడ్యూల్ హోతే హుయే భీ హమారే లియే సమయ నికాలా తో హమ్ ఉన్కా బహుత్ ధన్యవాద్ కర్తే హై ఔర్ రాజ్యో కే బారే మే హమే ఇత్నీ డెప్త్ మే నాలెడ్జ్ ది. అంశాన్ని.